అసలు ఆత్మబంధుడు.
మామూలుగా చాలా మంది మీరు బాగున్నారంటే బాగానే ఉన్నాం అంటారు, వాళ్ళు నిజంగా బాగా ఉన్నారంటే లేరు, కానీ మనకు అలా చెప్తూ ఉంటారు. అంటే ఆ నిజస్థితిని పొందే వరకు మీకు కదలికి తప్పదు, పునర్జన్మ తప్పదు, ఇతర లోకాలకు వెళ్ళటం తప్పదు, ఈ కర్మానుభవం తప్పదు, మరి రావటం తప్పదు, ఈ పోవటం తప్పదు, అయితే నీ మనస్సుకి ఇచ్చే అపజయం తప్పదు. ఆ నిజస్థితి పొందే వరకు నీ ఎంత పండితుడైనా ఎంత పండితుడైనా ఎంత స్కాలర్ డివోటీ అయినప్పటికీ మామూలుగా డివోటీ అయినప్పటికీ వాడ హృదయంలో ఉన్న నిజస్థితిని పొందే వరకు వాడి మనస్సులో ఉన్న చాపల్యమును ఆగదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, నది అనేక వంకరలు తిరుగుతూ ఉంటుంది, ఎన్ని వంకరలు తిరిగినా అది సముద్రంలోకి వెళితే కానీ దానికి శాంతి లేదు. ఇది నిజం కాదు అది నిజం కాదు, ఇది నిజం కాదు అది నిజం కాదు, ఇలా వెళ్ళినప్పటికీ నీ హృదయంలో ఉంటే నిజాన్ని తెలుసుకుంటున్నాయి కానీ నీ బుద్ధికి శాంతి కలగదు, నీ బుద్ధికి నిలకడ కలగదు, నీ బుద్ధి శాశ్వతమైన శాంతిని శాశ్వతమైన స్థితిని అందుకోలేదు. అంటే బుద్ధికి అన్నిటికంటే నిజం అంటే ఎక్కువ ఇష్టం అంటుంది. మనం నిజం కాదుగా నిజం అనుకుంటాం, అది తెలిసాక తెలుస్తుంది, అందులో కూడా నిజం లేదని. అయితే ఇలాగ అనేక జన్మలు నువ్వు పాడు చేసుకుంటున్నావు, నువ్వు అనేక టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. అంటే అది నీ హృదయంలో ఉన్న సద్వస్తువుని తెలుసుకుంటేనే కానీ, అంటే బుద్ధి యొక్క సోర్సులోనే కాన్షియస్నెస్ ఉంది, ఆ బుద్ధి యొక్క సోర్సులోనే దేవుడు ఉన్నాడు. అంటే బుద్ధి యొక్క సోర్సులో ఉన్న దేవుని తెలిస్తేనే కానీ బుద్ధి శాంతించదు, నీ మనస్సు శాంతించదు. అప్పటి వరకు దానికి కదలక తప్పదు, అశాంతి తప్పదు, ఇవన్నీ తప్పవు. నిజమైన ఆసనం ఏంటంటే నీ హృదయంలో నువ్వు ఉండటమే నిజమైన ఆసనం. నీ ఇంటికాడ నువ్వు స్వప్నంగా ఉండటమే నీ ఇల్లు. అంటే ఇప్పుడు మనం భౌతికంగా ఈ ఇటుకలతోటి సిమెంట్ తోటి కట్టిన ఇల్లు కాదు, ఈ ఇటుకలతోటి సిమెంట్ తోటి కట్టిన ఇల్లు మన దేహం ఎంతనగమో ఆ ఇల్లు కూడా అంతేనగం. మన దేహం చచ్చిపోయిన తర్వాత ఈ ముక్కులో గాలి బయటకు వచ్చిన తర్వాత మనం కట్టుకునే నుంచి మనల్ని తీసుకెళ్ళి అవతల పడేస్తారు. అది మనమే కట్టుకున్నాం ఇల్లు. నిజమైన ఇల్లు ఎక్కడ ఉందంటే నీ హృదయంలో ఉంది. నిజమైన ఇల్లు ఎక్కడ ఉందంటే నీ హృదయంలో ఉంది. నీ ఇల్లేది మోక్షమే, నీ ఇల్లేది శాంతే, నీ ఇల్లేది కాంతే, నీ హృదయం నీ ఇల్లేది పరమస్వతమే. నీ ఇల్లు అది ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది. ఆ ఇంటికి వెళ్ళే వరకు ఈ కొంపలు మార్చడం తప్పదు, ఈ దేహాలు మార్చడం తప్పదు, ఈ లోకాలంతా తినడం తప్పదు, ఈ మూర్తికాయలు తినడం తప్పదు, ఈ కర్మానుభవాలు తప్పదు. అని నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. నీ ఇల్లు ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఎక్కడుంది? నీ అది మోక్షం అనే ఇల్లు ఎక్కడో ఆ మోక్షం అనే ఇల్లు ఇటుకలతోటి సిమెంట్తోటి కట్టక్కర్లేదు. ఆ ఇల్లు నీ హృదయంలోనే ఉంది. దాన్ని పొందితే నీకు శాశ్వతమైనటువంటి స్థితి కలుగుతుంది. నువ్వు మోహంలోంచి బయట పడతావు, మోహంలోంచి బయట పడతావు. ఇంతకీ రమణ మహర్షి గారు ఇక్కడ చెప్పిన సారాంశం ఏంటంటే, నీ బుద్ధి ఎంత గొప్పదైనా, నువ్వు ఎంత తెలియగలవాడైనా, నువ్వు ఎంత లౌక్యుడైనప్పటికీ, అంటే లౌకిక జీవితంలో ఎంత నీకు నీకు ఉన్నప్పటికీ, నీవు బుద్ధికి నీ హృదయంలో ఉన్న నిజం తెలిసే వరకు నీకు తెప్పలో తప్పవు. అంటే నీకు ఈ మాటలు నచ్చవచ్చు, ఈ మాటలు నచ్చకపోవచ్చు. ఒక ఋషి ఒక మాట చెప్పాడంటే తలకాలం ఉంటుంది, ఆ మాటలను డిస్కస్ చేయకూడదు. అవి డిస్కస్ చేయవలసినటువంటి అవసరం లేదు, ఆ మాటలను అనుమానించకూడదు. ఆ మాటని ఏం చెందలేదు వాడు ఋషి, ఏదో ప్రయోజనం లోక ప్రయోజనం దృష్టిలో పెట్టుకునే ఋషి ఏ మాట చెప్పడు. వాడు ఉండే చిరకాలం ఆ కలకాలం, కలకాలం శాశ్వతంగా ఉండే మాట ఋషి చెప్తాడు. వాడు ఏ మాట చెప్పినా వాడికి గొప్పల కోసం గౌరవాల కోసం ఏ మాట చెప్పడు. అసలు నాకు మాటలతో ఏ పని లేదన్నాడు ఒకసారి రమణ మహర్షి రంగాలతో. మరి మాటలతోటి పని లేనప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. అంటే నీతో పనిని నేను మాట్లాడుతున్నాను, నీ పట్ల నాకుండే దయవల్ల నేను మాట్లాడుతున్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, ఆ దేహ బుద్ధి నశిస్తే నువ్వు స్వస్థలంలోకి నీ నిజమైన ఇంటికి మోక్షం అనే నిజమైన ఇంటికి నువ్వు చేరుకుంటావు. అది ఇప్పుడే చేరుకోవచ్చు, ఇది భీమవరంలో ఉండగానే ఈ శరీరంలో ఉండగానే నువ్వు చేరుకోవచ్చు. ఎక్కడైనా ప్రపంచం ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతామని మనం ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతాం? నువ్వు భీమవరానికి కాశీ పారిపోయావు అనుకోండి, అక్కడ సమాజం ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికో ఋషికేశ్ పారిపోయావు అనుకోండి, అక్కడ ఋషులు లేకపోయినా అక్కడ మనం కూడా సిద్ధమవుతారు. అక్కడ నీకు అర్థమవుతుంది, ఆ ఋషికేశ్లో కూడా ఋషులు ఉండరు, మామూలుగా మనం కూడా అక్కడ సిద్ధమవుతారు. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచాన్ని విడిచిపెట్టి పారిపోవడానికి ఎక్కడ అవకాశం లేదు. ప్రపంచంలో మీరు ఏ ఊళ్ళో ఉన్నా, మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఏ గ్రామంలో ఉన్నా, మీరు ఆ దైవీ సంపదను ఎక్వైర్ చేయడానికి ఉదయాభిమతంగా మీ మనస్సును తోడుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసుకోవాలి. కానీ సమాజాన్ని విడిచిపెట్టి పంచభూతాలను విడిచిపెట్టి ఎక్కడికో పారిపోతే వచ్చింది కాదు. నాకు ఏమీ అక్కర్లేదని వచ్చేసాను ఇంటికానికి పారిపోయి అరుణాచలం వచ్చాను. ఇక్కడ మటుకు ఈ పెద్ద కుటుంబం కింద తయారైందన్నారు భగవాన్. ఇక్కడ కూడా అంటే రమణ మహర్షి గారికి బాల్య అంటే లేదు కానీ సంసార లక్షణాలన్నీ మైవలసి వచ్చినారు. అదే పెద్ద సంసారం ఇంటికాడు ఉంటే నలుగురు ఇంటికి ఉంటారు సంసారం. ఆశ్రమం అంటే ఏంటి కొన్ని వందలు ఉంటారు. అంటే రమణ మహర్షి గారు కూడా సంసారే కానీ ఆయనకు బాల్యం అంటే లేదు. అంతే మామూలుగా సంసారం అంతా మొయవలసి వచ్చింది. నాకు ఏమీ అక్కర్లేదని ఇంటికానికి ఇక్కడికే పారిపోయేస్తే ఇక్కడ పెద్ద కుటుంబం అయిపోయిందన్న ఆయన. ఎవరు భగవాను ప్రపంచంలో ఉండగానే ఈ దేహంలో ఉండగానే అది ఇక భగవాన్ చెప్పారు దైవీ సంపద సంపాదించి నీ హృదయంలో ఉన్న నిజస్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యి. ఆ నిజస్థితిని నువ్వు పొందలేవనుకో నీకు జన్మ పరంపరలు తప్పు లోకాంతరాలకు వెళ్ళటం తప్పదు. నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం పాపం చేస్తే పాపం ఇవన్నీ నీకు అనుభవాలకు వస్తాయి. నీ టైం బాగుండే ఒకసారి నువ్వు ఏదైనా నీలో ఒక లోపం అంత మాత్రం చేత ఆ లోపానికి దానికి సంబంధించినటువంటి నీకేదో బాగా అనుభవింపజేస్తారు. పుణ్యం ఉంటే నీకేదో ఏదో సుఖం అనుభవింపజేస్తారు. అది శాశ్వతంగా శుభ్రంగా అక్కడ కూర్చుందాం అనుకుంటున్నారేమో అదంతా చదివిపోయిన తర్వాత ఈ భూమి మీదకి మళ్ళీ పంపించేస్తారు. అన్ని టైం ఒక మోక్షం తప్పించి నిర్వాణ స్థితి తప్పించి స్వర్గరాజ్యం తప్పించి అన్ని టైం బాగుండి కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అంటే వాటి మీద మీరు గురి పెట్టకండి అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఎక్కడ సుఖంగా ఉంటుంది నువ్వు నీ హృదయంలో ఉంటే అంటే నీ మూలంలో నువ్వు ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు, శాంతిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నువ్వు ఎక్కడ సుఖంగా ఉండగలవు? తలకాయలో సుఖంగా ఉండలేదు, మెదడులో సుఖంగా ఉండలేదు, నువ్వు హృదయంలో సుఖంగా ఉండగలవు. అదే నిజమైన ఆసనం, అదే సుఖాసనం, అదే నీకు శాంతి కలిగేసే ఆసనం అయ్యా. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే ఏది సుఖంగా ఉంటే అదే నీ ఆసనం, ఏది సుఖంగా ఉంటే అదే నీ ఆసనం. దాన్ని సుఖాసనం అంటారు. నీకు సుఖం ఉండాలి. నీకు అర్థమవుతుందే? మీరు మడత ఈ కాళ్ళు ఏం మడత పెట్టుకుంటారనుకోండి, కళ్ళు మూసుకుంటారనుకోండి అనుకోని ఉదాహరణకి మీకు సుఖం రాకపోతే మీకు లోపల సుఖం ఉండాలి కదా ముఖ్యం. అంటే బలవంతాన కూర్చుంటే మీకు సుఖం వచ్చేది, నీ హృదయంలో ఉంటే నీకు శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకేది అక్కడ ఉన్నది శాంతే కాబట్టి అదే నిజమైన ఆసనం. హృదయంలో సుఖం ఉంది, ఆ హృదయంలో నీవు ఉండగలిగితే అది సుఖాసనం. అక్కడ సుఖం నీకు తెలుస్తుంది. అది హృదయానికి సంబంధించిన ఆసనం ప్రశాంతంగా ఉంటుంది, శాంతముగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, నిదానముగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది. అందులో లోపం ఉండదు, అందులో కొరత ఉండదు, అందులో నిలిచి ఉండదు. అయ్యా నీ హృదయంలోనూ ఉండగలిగితే అది ఎలా ఉంటుంది? శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, నిదానంగా ఉంటుంది. అది తప్పించి ఇంకోటి ఉండదు, అది తప్పించి ఇంకా ఉండదు. అంటే అక్కడ మీకు ద్వైత బుద్ధి ఉండదు, అక్కడ భయం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. ఇక బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలంటే ముందు ఇతరుల మీద అసూయ విడిచిపెట్టుకోవాలి. మన హృదయంలో వెళ్ళిపోదాం రమణ మహర్షి గారు బాగానే చెబుతున్నారని కూర్చుంటే మన గుణాలు ఎక్కడికి పోతాయి? ఎవడో కనిపిస్తాడు, ఎవడో జ్ఞాపకం వస్తాడు, అని చూసి అసూయ వస్తుంది. ఈ మనస్సు హృదయంలోకి వెళ్దామనుకున్నా అసూయైన గుణం ఏం చేస్తుందంటే మనస్సును బలంగా ఆ మనస్సు యొక్క తొలక పట్టుకుని అసూయ ఏం చేస్తుందంటే తీసుకొని సహస్రారంలో కూర్చోబెట్టేస్తుంది. ఇతరుల పట్ల నీకున్న సంబంధ బాంధవ్యాల్లో శాంతిగా ఉండాలి కానీ అసూయగా ఉండకూడదు. అంటే నీకు అసూయ పెరుగుతా అంటే నీకు బాహ్యమకానికి వస్తుంది. అసూయ పెరుగుతా అంటే నీ మనస్సు బాహ్యమకానికి వచ్చేస్తుంది. నీ ఇతరుల పట్ల నువ్వు శాంతిగా ఉండగలిగితే, నీ డీలింగ్స్ లో కనుక నువ్వు పీస్ఫుల్ గా ఉండగలిగితే, ఆ నీ పీస్ఫుల్ డీలింగ్స్ కూడా మనస్సు అంతర్ముఖం పొందడానికి ఆ పీస్ఫుల్ డీలింగ్ నీకు సహాయం చేస్తుంది మనస్సు అంతర్ముఖం అవటానికి. అందుచేత ఆసనం ప్రశాంతంగా ఉంటుంది అయ్యా, సంతోషాన్ని ఇస్తుంది. నీకు ఎలా ఉంటుంది? సంతోషాన్ని ఇస్తుంది, శాంతిని కలగజేస్తుంది. అందులో ఉన్నవారికి వేరే ఆసనం అవసరం లేదు. హృదయాసనం పొందిన వారు ఇతరాసనాల గురించి ఆలోచించడు ఆలోచించడు ఏం చేయడం వాటి అవసరం వాడికి లేదు. కాబట్టి ఎవడైతే హృదయాసనం పొందాడు, హృదయస్థితిని పొందాడు, ఆ నిజస్థితిని పొందాడు, వాడు ఇతర విషయాల గురించి చిల్లర విషయాల గురించి వాడు ఆలోచించడు వాడు ఆలోచించడు. వాడికి దేహం ఉన్నా ఉంటే, దేహం ఊడిపోయినా ఉంటే, భక్తులు వచ్చినట్టు నాకు ఊరేదో రోగం వస్తామని నడుస్తుంది. అంటే భగవాన్ నడుస్తుంది ఈ గాడిగులు తొందరగా బయటికి వెళ్ళవరా అని నడుస్తుంది. ఈ రోగాలు గాడిగులని వరకు భగవాన్ ఈ శరీరమైన పెద్ద రోగం, ఈ రోగానికి ఇంకో రోగాలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన గాడిగలు వచ్చినట్టుగా బయటికి వెళ్ళిపోవాలి కానీ మనం భగవంతానికి ఎందుకు అంటే బయటికి వెళ్ళవు. ఈ గాడిగలు ఏదో అంటే గాడిగలు ఏంటో రోగాలు అన్నమాట. సరసరి మనిషి వయసులో ఏదో రోగం వస్తుంది కదండి, ఆ రోగాన్ని ఎవరికి గాడిలోకి వచ్చిందని వరకు, అంటే వచ్చిన గాడిలో వచ్చినట్టే పోవాలి, కానీ మన బలవంతం గెలితే ఒకసారి ఆ గాడికి బయటకు వెళ్ళదు, దానికి టైం వచ్చినప్పుడు అదే బయటకు పోతుందని. కంగారు పడితే ఏదో రోగం వచ్చినా కన్నా అంటే మందు వాడితే గంటలో పోతున్నాను, మరి గంటలో పోయేది కదా కదా, దాని టైం వచ్చినప్పుడు అదే పోతున్నప్పుడు నేను ఓర్చుకోవాలని చెప్పడం కోసం ఈ గాడిదలన్నీ పోతాయి, ఆ టైం వచ్చినప్పుడు పోతాయి. అంటే దేహమే పెద్ద రోగం, ఈ రోగానికి ఇతర రోగాలు రావటంలో ఆశ్చర్యం లేదు. అదే ఈ గాడిదలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. గాడిదలు అంటే ఎవరు రోగాలు. హృదయ స్థితిలో ఉన్నవాడికి ఆ నిజ స్థితిలో ఉన్నవాడికి ఈ ఆశ్రమం కూడా అవసరం లేదు. కర్మయోగానికి ఐడియల్గా ఉన్నాడు, ఆదర్శంగా ఉన్నాడు కృష్ణుడిని ఎవరో భక్తులు అడుగుతున్నాడు. అంటే అది కాదు అయ్యా, కృష్ణుడు చెప్పినటువంటి పని నువ్వు ఎలా చేస్తున్నావో ఆ రకంగా పని చేయమని కాదు, కర్తలేని కర్మను చేయమన్నాడు. నువ్వు దేశానం కావు, నువ్వు కర్తవు కావు అంటే ప్రారంభిస్తున్న గీత. అంటే నేను కర్తలని అంటే దేహాభిమానం లేకుండా పని చేయమన్నాడు, దేహబుద్ధి లేకుండా పని చేయమన్నాడు. ఇప్పుడు చాలా మంది రాగద్వేషాలతో పని చేస్తూ కృష్ణుడు చేయమన్నాడు మేము చేస్తున్నాం అంటారు. వీళ్ళు పనులు కృష్ణుడు చేయమంటే ఏంటి, వీళ్ళు పని చేయ ఉన్నాయన్ని రాగద్వేషాలు, లైక్స్ డిలైక్స్ ని. ఈ రాగద్వేషాలతో పని చేయడం కాదు, మీ దేహబుద్ధి లేకుండా దేహాభిమానం లేకుండా నేను ఇది సాధించానో అది సాధించానని డేర్షిప్ లేకుండా నువ్వు కనుక పని చేస్తే అది కర్మ. అంటే ఆ నిష్కామ కర్మ నువ్వు కొంచెం చేసిన స్వార్థం లేని కర్మ, నిష్కామ కర్మ నువ్వు కొంచెం చేసినప్పటికీ ఎంత నీ మనస్సు వ్యాగంగా ప్రయాణం చేయడానికి ఎంతో సహకరిస్తుంది. నువ్వు కొంచెం చేసి పెద్ద కర్మ చేయక్కర్లేదు. నువ్వు నిష్కామ కర్మ కొంచెం చేసినప్పటికీ అంటే కర్తృత్వం లేకుండా దేహబుద్ధి లేకుండా అహంభావన లేకుండా ఏదో ప్రయోజన నిమిత్తం కాకుండా ఆ మంచి మంచి కోసమే, పని పని కోసమే, అంటే ఏదో ప్రయోజనాన్ని ఆశ కనీసం గౌరవమో ఇటువంటి ఆశించకుండా నువ్వు ఆ పని పని నిమిత్తమే అంటే మంచి మంచి కోసమే నువ్వు కనుక చేయగలిగితే ఆ కర్మ ఆ పని కూడా ఆ నిజ నీ హృదయంలో నిరస్థితిని పొందటానికి సహకరిస్తుంది. మానవుడు దుఃఖానికి కారణం వాడు చేస్తున్న పని కారణం కాదు, ఇది నేను చేస్తున్నాను అనే తలంపు కారణం. కొంతమంది ఏమంటారంటే నేను చాలా మంచివాళ్ళం మంచివాళ్ళం అనుకుంటారు వాళ్ళు. నీకు అర్థమవుతుంది, కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వాళ్ళే వాళ్ళే అది ఆయన మంచివాళ్ళని ఎవరు అందరూ వాళ్ళు అనుకుంటా అంటారు. నేను మంచివాళ్ళం, నేను మంచివాళ్ళం, నేను మంచివాళ్ళని అలా అనుకోవటం వల్ల ప్రమాదం ఏంటంటే ఎవడైనా మీరు చెడ్డవాళ్ళు అంటాడనుకున్న వాడికి దుఃఖం వచ్చేస్తుంది. వాడు మంచివాడని అనుకోకపోతే ఇతరులు ఎవరైనా చెడ్డవాళ్ళు అనుకున్న వాడికి దుఃఖం రాదు. ఇది అర్థమవుతుంది, నేను మంచివాడిని నేను మంచివాడు అనుకునేది తలంపు, వాడిని ఎవడైనా మీ చెడ్డవాడంటే తలంపు హత్య అవుతుంది. నేను చాలా మంది అడ్వాన్సర్ చూడాల్సింది చూశాను, మంచివాళ్ళని చేసి నేను బాగా పరిపాలన చేస్తున్నాం, నేను మంచి రూలర్స్ అనుకుంటూ ఉంటారు. ఏమయ్యా మీ రూలింగ్ ఏం బాగోలేదు అంటారు అనుకోని మాట చాలా దుఃఖం వచ్చేస్తాం. వాళ్ళు దుఃఖం వచ్చేస్తాం, వాళ్ళు చదువు, వాళ్ళకి చదువు ఉంది, లోకానుభవం అన్నీ ఉన్నాయి, ఎన్నింటేం రాదు దుఃఖం వచ్చేస్తాం కదా. ఓ మనిషికి ఆపరేషన్ చేశారు, మందులన్నీ ఇచ్చారు, వైద్యం అంతా బాగా సాగింది, ఆ ముక్కులో దారి బయటకు వెళ్ళిపోతే వైద్యం ఎంత బాగా సాగితే చెప్పండి, ప్రాణం పోయింది కదా. అలాగే మీరు ఎన్ని భగవద్గీతలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత గురువుని ఆశ్రయించినా, ఎంత మంచి పనులు చేసినా దుఃఖం వచ్చేస్తాంటే ప్రయోజనం ఏంటి? అది మెటాఫిజిక్స్ ప్రయోజనం, జీవుని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళటానికి కదా. మీ ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయనుకోండి, మాట వసకి నేను చెప్పినంటే డబ్బు ఉందనుకోండి, మీరు దుఃఖం వచ్చేస్తాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఇవ్వలేదు, మీకు దుఃఖం వచ్చేస్తుంటే ప్రయోజనం ఇవ్వలేదు. మీకు చాలా గౌరవం ఉంది, మీకు ప్రపంచం అంతా మీ తీర్తుంది అనుకోని మాట వచ్చకి మీకు దుఃఖం వచ్చేస్తాం అనుకోండి, మీ తీర్తి మీకు దుఃఖం రాకుండా కాపాడటం లేదు అనుకోండి, ఏం చేసుకుంటారు చెప్పండి? ఆ తీర్తిని మీరు ఏం చేసుకుంటారు? మీకు దుఃఖం వచ్చేస్తుంది, మీకు ప్రపంచం అంటే గౌరవం ఉంది, మీ గౌరవం మీ దుఃఖం రాకుండా మీ గౌరవం ఆపు చేయటం, గౌరవం మీకు ఉపకారం ఏంటి? ఇవన్నీ ఆర్టిఫిషియల్ జీవితాలు. ఎవరు చెప్పాడు కృష్ణుడి గీతలో మనం నువ్వు ఎలా చేస్తున్నావు అలా చేయమని కాదు, అంటే నువ్వు చేస్తున్నావనే తలంపు నీకు ఉండకూడదు. ఆ వ్యక్తి భావం లేకుండా నువ్వు కనుక పనిచేస్తే ఆ పని నీకు సహకరిస్తుంది. మీరు కర్మ మార్గంలో ఉన్నా, జ్ఞాన మార్గంలో ఉన్నా, లేకపోతే భక్తి మార్గంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నప్పటికీ ఆ నేను అనే మొదటి తలంపుని, మూల తలంపుని తగ్గించుకుంటూ రావాలి. ఏ మార్గమైనా ఒకటే, మీరు ఏ గురువుని ఆశ్రయించినా ఇబ్బంది లేదు. అంటే ఆ మూల తలంపుని, ఆ మొదటి తలంపుని, ఈ అహంభావాన్ని తగ్గించుకుంటూ రావాలి. ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా సరే. చాలా మంది ఏమంటారంటే ఈ ఇంద్రి వైద్యులు అవి లేకపోతే, ఈ ఫార్స్ అవి కనుక లేకపోతే పనినే జరగదు మనం. మీరు అర్థమవుతుంది, అహంభావన లేకపోతే అసలు పని చేయలేము మరి. అహంభావన పోయిన తర్వాత కూడా నువ్వు పని చేస్తూ ఉంటావు. ఎందుకంటే ఈ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. అహంభావన పోయిన వాడు దేహం దేవాలయం అయిపోతుంది. ఎప్పుడైతే నీ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకున్నాడో ఆ ఈశ్వరుడే నీకు ఆత్మస్వరూపంగా వ్యక్తం అవుతాడు. అంటే ఈశ్వర సంకల్పాన్ని బట్టే నీ దేహం పని చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా నీకు దుఃఖం రావాల్సినటువంటి పని ఏమి లేదు. అంటే ఎప్పుడు ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. రమణ మహర్షి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఏదన్నా అనుకున్న పని అవపడితే మనకు దుఃఖం వస్తుంది. ఆయనకి ఎప్పుడు దుఃఖం రాలేదు. అలాగా ఈశ్వర సంకల్పం అలా ఉండే మనవడానికి. అంటే ఒకే మాట, ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకో. కృష్ణుడి గీతలో ఏమైనా చెప్పాడంటే, మన టైం ఎగ్జామినేషన్ లాంటి ఆ ప్రాణం పోయేటప్పుడు, అంటే నేను ఎప్పుడో దాని బయటకు వచ్చేసినప్పుడు సరిగ్గా ప్రాణం పోయే టైంలో నీకు ఏ తలంపు అవుతుందో ఆ తలంపుని బట్టి నీకు పునర్జన్మ వస్తుందని చెప్పాడు. అంటే మరణకాలంలో కూడా మనకి మంచి తలంపు ఉండాలి. అయితే దాన్ని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి మనం. ఇప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేసినా కానీ మంచి తలంపులు వస్తాయని నిర్ధారణ లేదు. కానీ ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. మన అందరం ఏదో రోజున మరణిస్తాం. నీకు ఏ తలంపులు వస్తాయి చెప్పండి. శరీరం ఏదో రోజున మరణిస్తుంది. శరీరం శవం అవ్వకుండా ఉండదు. శరీరం ఏదో రోజున మరణిస్తుంది. ఇప్పుడు మనం అందరికీ ఇక్కడ పరీక్ష చేసుకుందాం. మనకు అందరికీ ఏ దేవుని గురించి తలంపులు వస్తాయనుకుంటాం, రాం. సరిగ్గా ప్రాణం పోయేప్పుడు ఏమవుతుందంటే, మన హృదయంలో ఏ తలంపు అయితే మనకు బాగా ఇష్టం ఉందో, అనేక తలంపులు, కొన్ని ఏడు తలంపులు ఉంటాయి మనకు. కానీ హృదయంలో ఏ తలంపు అయితే మనకు అత్యంత ఇష్టంగా ఉందో, ఆ ఇష్టమైన తలంపు మిగతా తలంపులన్నీ గింటేసి వచ్చి సహస్రారంలో మెదడులో వచ్చి కూర్చుంటుంది. దానికి అనుగుణమైన పునర్జన్మ మనకు వస్తుంది. అంటే మరణకాలంలో మనం అనుకున్నది రాదు. మన హృదయంలో మనకి ఏది ఇష్టమో అది వస్తుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మరణకాలంలో మనకు అనుకున్నది రాదు. కానీ మన హృదయంలో ఏదైతే మనకి ఇష్టంగా ఉందో, ఇష్టమైన మట్టికి వచ్చి దాన్ని బట్టి మనకి పునర్జన్మ నిర్ణయిస్తారు. అది దేవుని కాన్స్టిట్యూషన్. దాన్ని నీకు వ్యక్తి భావన పోయిన తర్వాత, అహంభావన పోయిన తర్వాత నువ్వు బతకస్తుపోతావని అనుకోకు. నీ ద్వారా ఏ పని అలా జరిగితే, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి అహంభావన ద్వారా అనేక పనులు జరిగినాయి, అనేక గొప్ప పనులు జరిగినాయి కృష్ణుడి ద్వారా. అయితే నేను చేస్తున్నానే భావన అక్కడ లేదు. అంటే అహంభావన లేకుండా కూడా నేను శరీరం ద్వారా అనేక పనులు జరిగాయి. ఆ దేహం ఏ పని నిమిత్తం భూమి మీదకి వచ్చిందో ఆ పనులన్నీ పూర్తయితేనే కానీ ఆ దేహము మరణించదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ అనుభవాలు పొందటానికి ఆ జీవుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చాడో ఆ అనుభవాలు పూర్తయ్యే వరకు కూడా వాడి దేహము చావదు. వాడి దేహము ఈ భూమి మీద అలా తిరగాల్సినే ఉంటుంది. ఆ దేహంలో వాడు పొందవలసిన అనుభవాలన్నీ పొందిన తర్వాతే ఆ జీవుల దేహాన్ని విడిచిపెడతాడు. భగవాన్ చెప్పారు, జరిగేదంతా ఈశ్వర సంకల్పం, అనుకునేదంతా నీ సంకల్పం. అంటే ప్రతి మనిషి ఏ ప్రయోజనం కోసం రూపం, ఏదో ప్రయోజనం నిమిత్తం నీకు రూపం వచ్చింది. ఏదో కాఫీ తాగటానికి, ఇడ్లీ తినటానికి, అన్నం తినటానికి నీ దేహం రాలేదు. ఏదో పని నిమిత్తం నీ దేహం ఈ భూమి మీదకి వచ్చింది. ఆ పని పూర్తయ్యే వరకు దేహం అలా ఉంటుంది. ఈ దేహం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని మీద అది పూర్తయ్యేప్పుడు నేను కష్టం అనుకున్నా, నేను కష్టం కాదని అనుకున్నా ఆ పని పూర్తయిపోతుంది నీ దేహం ద్వారా. అయితే నువ్వు కర్తలు అనుకుంటే నీకు దుఃఖం వస్తుంది. నువ్వు కర్తవు కాదని సంగతి తెలిస్తే నువ్వు సుఖీవి అవుతావు. నువ్వు బాగా అర్థం చేసుకోండి. నేను కర్తను అనుకున్న ఆ పని పూర్తయిపోతుంది. నేను కర్తను కాదనుకున్నప్పటికీ ఆ పని పూర్తయిపోతుంది. అయితే నువ్వు కర్తని అనుకోవటం వల్ల నేను దుఃఖం వెంటాడుతుంది. నువ్వు కర్తవు కాదన్న సంగతి నీకు తెలిస్తే నీకు సుఖం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అంటే మానవుడికి తాను చేస్తున్న పని ద్వారా దుఃఖం రాదు. నేను కర్తనే, ఆ పనికి నేను కర్తను అనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది. తాను కర్తను అనుకున్నాను, తాను కర్తను అనుకోకపోయినా ఆ దేహం ద్వారా జరగవలసిన పని జరిగిపోతూనే ఉంటుంది. దీనికి భగవాన్ నేను ఎవడను అనే పుస్తకంలో ఉదాహరణ చెప్పారు. ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. రైల్లో ప్రయాణం చేస్తంటే వారు కూడా ఒక పిట్టు ఉంది, వాళ్ళ లగేజ్ అనమాట, వారు కూడా ఒక పిట్టు ఉంది. ఆ రైల్లో ప్రయాణం చేస్తుంటే వాడికి అనుమానం వచ్చినట్టుంది, నా బరువు రైలు మోస్తుంది, పెట్టు బరువు కూడా రైలు మోస్తుంది అని. వాడు ఏం చేశాడంటే ఆ పెట్టుని తీసుకెళ్లి తరక మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే రైలుకి బరువు తగ్గించడానికి అతని ఉద్దేశం అది. ఆ పెట్టి ఏం చేశాడు, వాడు పలకాన్నే పెట్టుకున్నాడు. ఇదే భగవాన్ చెప్పారు, ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే వాడు చేసిన పని జరిగితేనే మనకు అనిపిస్తాం, అదే పని మనం చేస్తున్నామని ఇక్కడ భగవాన్ చెప్పింది అది. వాడు తలకాయ నెయ్యి పెట్టుకున్నప్పుడు కూడా ఆ పెట్టిన ఎవరు మోస్తున్నారు, రైలే మోస్తాను. అది తలకాయ నెయ్యి కాకుండా కింద పెట్టినప్పుడు ఆ బరువుని ఎవరు మోస్తున్నారు, ఆ రైలే మోస్తుంది. అలాగే అదేవిధంగా ఈశ్వర సంకల్పం ప్రకారం జరిగేది జరుగుతూ ఉంటుంది. నువ్వు కర్తృత్వం పెట్టుకుంటే నీ తలకాయ మీద పెట్టి పెట్టుకున్నట్టు, నువ్వు కర్తృత్వం కనుక ఎదురిస్తే పెట్టి కింద పెట్టేసావనుకో, నువ్వు తీసుకొచ్చేస్తున్నావు డెస్టినేషన్ గా పెట్టిని తీసుకొచ్చేస్తున్న రైలు. అంటే ఆ పెట్టిని నెత్తినది పెట్టుకోవడం అనేది కర్తృత్వం. ఆ పెట్టిని నెత్తినది పెట్టుకోకుండా కింద వదిలేయటం, రైలునే పెట్టేయటం కర్తృత్వాన్ని వదులుకోవటం. పెట్టి కింద పెట్టేసినట్టు మాత్రం చేత రైలు ఈ పెట్టిన వదిలేయటం లేదు. నీకు అర్థం బాగా అర్థం చేసుకోండి. ఆ పెట్టి కూడా వచ్చేస్తుంది. అంటే నీ కర్తృత్వం లేనంత మాత్రం చేత నీ ద్వారా జరగవలసిన పని జరగబోమని సందేహం పెట్టుకోవద్దు. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ బాగా కూలి అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకునే కొద్ది మన అండర్స్టాండింగ్ డీప్ అవుతుంది. నువ్వు కర్తృత్వం పెట్టుకోవడం మానేసినంత మాత్రం చేత నీ ద్వారా జరగవలసిన పని అయిపోదు, అయిపోయి జరిగిపోతుంది. అయితే కర్తృత్వం పెట్టుకుంటే ఏమొస్తుంది, నీకు దుఃఖం వస్తుంది. కర్తృత్వం లేకుండా ఉంటే ఏమొస్తుంది, నీకు శాంతి కలుగుతుంది. అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, నీ కనుక కర్తృత్వం లేకపోతే నీ దేహం ద్వారా జరగవలసిన పని పూర్తయిపోతుంది, నీ ప్రారంభం నశిస్తుంది, దుఃఖం నిన్ను ముట్టుకోదు. అంటే కర్మయోగం, కర్మయోగం అంటే ఈ డోర్షిప్ లేకుండా ఏమైనాడున్నాడో వాడు కర్మయోగం. చిన్న పని పెద్ద పని అని కాదు. భగవంతుడు నువ్వు ఏం పని చేస్తున్నావో చూడడు, ఆ చేసే పని ఎలా చేస్తున్నావో చూస్తాడు. ఇలా అర్థం చేసుకోండి, భగవంతుడు నువ్వు ఏ పని చేస్తున్నావో చూడడు, నువ్వు ఆ చేసే పని ఎలా చేస్తున్నావు. నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు అనుకోండి, ఆ మంచి పని ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. అంటే కృష్ణార్పణం కోసం చేస్తున్నావా, లేకపోతే లోకంలో గౌరవం కోసం చేస్తున్నావా చూస్తాడు. నువ్వు చిన్న పని చేస్తున్నావా పెద్ద పని చేస్తున్నావా భగవంతుడికి అక్కర్లేదు. ఆ పని ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు, అంటే దాన్ని బట్టి నీకు స్పిరిచువల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. నువ్వు రేర్షిప్ కనుక లేకుండా నువ్వు చేస్తున్నావు నువ్వు చిన్న పని చెయ్యి, నీకు మార్కులు ఎక్కువ పడతాయి. కొంతమంది పెద్ద పని చేసినప్పటికీ లోకం దృష్టిలో వాడు కనుక అహంభావంతో చేస్తే వాడికి పుణ్యం వస్తున్నా కానీ వాడికి స్పిరిచువల్ స్టేటస్ రాదు, వాడు జ్ఞాపకం ఉంచుకున్నారు. నువ్వు కర్తృత్వంతో పని చేస్తే దానివల్ల ఏ పుణ్య పాపాలు వస్తాయి, అది టైం బాగుంది అనుభవిస్తే పోతాయి. ఏ పని కనుక నువ్వు చేస్తే నీకు శాంతి కలుగుతుంది, ఏ పని కనుక నువ్వు ఎలా చేస్తే నీకు పని ఎలా చేస్తే నీకు జ్ఞానోదయం అవుతుందో, ఆ రకంగా చేయమన్నాడు అయ్యా. అంటే నువ్వు ఆ రకంగా చేస్తే నీకు జ్ఞానం కలుగుతుంది. నువ్వు అర్థం చేసుకో, ఏ కృష్ణుడు పని చేయమన్నాడు అంటే ఏ పని చేస్తా, నువ్వు చేసే పని పద్ధతులు ఆ రకంగా చేయమన్నాడు కృష్ణుడు. అంటే డేటీ రూపులో మనం చేసుకునే పని చేయొచ్చు. అంటే ఆ చేసే పని అహంభావం లేకుండా చేయమని, ఆ పూజ అదే నువ్వు చేసే పని ఈశ్వరుడికి పూజగా అందాలి. ఎలా అందాలి, ఈశ్వరుడికి పూజగా అందాలి. నువ్వు సేవ అనుకోకు, నువ్వు చేసే పని పూజ అనుకో. ఆ భావంతో చెయ్యి, అహంభావం లేకుండా చెయ్యి. అది కృష్ణుడు చెప్పిన పని, అహంభావంతో కూడినటువంటి పని కాదు కృష్ణుడు బోధించింది. అహంభావాన్ని విడిచిపెట్టి అహంభావాన్ని త్యాగం చేసి పని చేయమంటున్నాడు. కర్మఫలాన్ని ఆశించకుండా పని చేయమంటున్నాడు. అహంభావం వాడు తప్పనిసరిగా కర్మఫలాన్ని ఆశిస్తాడు. అహంభావం నశించిన వాడు కర్మఫలాన్ని అసలు ఆశించడే ఆశించడు. అయితే కృష్ణుడు ఏ రకంగా పని చేయమన్నాడో అర్థం చేసుకుని పని చెయ్యి, పనిలోంచి ఎస్కేప్ అవ్వమని నేను చెప్పటం లేదు. అది నువ్వు చేసే పని చెయ్యి, అది అర్థం చేసుకుని చెయ్యి. అర్థం చేసుకుని నువ్వు చేస్తే నీకు అహంభావం తగ్గుతుంది, నువ్వు మామూలు నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది. నీ మనస్సు నిర్మలం అవుతుంది కాకుండా నువ్వు అహంభావం లేకుండా చేసే పని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, నువ్వు బాగుపడతావు, సమాజం బాగుపడుతుంది. అయితే ఆ రకంగా నువ్వు పని చేయటం నేర్చుకో. ఏ రకంగా నువ్వు పని చేస్తే నీకు మూల తలంపు నశిస్తుందో ఆ రకంగా పని చేయటానికి నువ్వు నేర్చుకో. నీకు చేతనైతే మంచిదే, నువ్వు చేత కాకపోతే నేర్చుకో అని భగవాన్ అక్కడికి డీటెయిల్గా చెబుతున్నాడు. అది గురువు యొక్క అనుగ్రహం. ఎంత జీవితంలో చెబుతున్నారు కదా, అది గురువు యొక్క అనుగ్రహం. అసలు కర్మ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ పని వాళ్ళే చేయాలనుకుంటా ఉంటారు. దేహబుద్ధి యొక్క వేగం అది. పూర్వం పాలకొల్లు ఒక రామాయణం చెప్పేవారు వచ్చారు, ఆయన రిటైర్డ్ టీచర్. ఆయన ఏం చెప్పేవారంటే, ఏమంటారు వాల్మీకి రామాయణం నేను రెండు మూడు జిల్లాలు తిరిగితే చెప్పాను, మా నెల్లూరు డిస్టిక్ కానీ నాకు నేను ముసల్మాన్ అయిపోయాను రిటైర్డ్ టీచర్ నుండి. మళ్ళీ తిరిగి నాకు పుట్టాలో ఉందన్నాడు ఆయన. ఆయన మోక్షం కోరుకోవటం పెట్టండి, నాకు తిరిగి పుట్టాలి ఉందండి అని చెప్పాడు. నేను ఓపెన్గా నాకు తిరిగి పుట్టాలని చెప్పాను. ఏం చేస్తారని మీరు దిటి ఏం సాధిస్తారు, ఏం చేస్తారు తిరిగి పుట్టి మీరు ఏం చేస్తారని అడిగాను నేను. అంటే ఏం లేదని రామాయణం చెబుతున్నాను, కానీ వాళ్ళు మీకు నేను సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నారని నాకు తెలుస్తాను. వినేవాడు చాలా శాస్త్రి గారు మీరు రామాయణం బాగానే చెబుతున్నారని అంటున్నారు అనుకోండి, నా హృదయానికి తెలుస్తాను నేను న్యాయం చేయలేకపోతున్నాను వాల్మీకి అని చెప్పి మళ్లీ పుట్టి ఈ రామాయణం బాగా చెప్పాలని ఉండండి అన్నాడు. ఆయన బంధువు గారు చెప్పింది రామాయణం ఇంకా బాగా చెప్పాలి, అదే వేర్షు పదే కర్తృత్వం. అంటే ఇది భగవంతుడు ఎంతకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళతో చెప్పిస్తాడని నేనే చెప్పాలని ఎక్కడుంది? అంటే అంత పండితుడికి కూడా వేర్షు ఎలా వస్తుంది మీరు చూడండి. ఇప్పుడు అది ఆయనైతే మళ్లీ జన్మలోకి వచ్చి ఆ పురాణం ఆయనే చెప్పాలని ఎక్కడుందా రామాయణం? భగవంతుడి అవసరమైతే చేతులన్నీ భగవంతుడే, మరి నోరులన్నీ కూడా భగవంతుడే. ఇప్పుడు ఏదో ఒక నోరు చేసి చెప్పిస్తాడు, ఒక ఎంతకంటే బాగా చెప్పు అని ఎవరొకటి ఈశ్వరుడు అవతరింప చేస్తాడు. అది ఎవడు ఈశ్వరుడు పని, అది ఎవరు ఈశ్వరుడు పని? నేనే చెప్పాలనుకోవటం కూడా అది ఒక కర్తృత్వానికి అజ్ఞానానికి అహంభావనానికి గుర్తు. ఒక ఎంతకంటే మంచి వాళ్ళకే చెప్పిస్తాడేమో కా పరిణామాలు. అంటే అజ్ఞానంలోంచి అహంభావంలోంచి విడుదల పొందడం అంత కష్టం. మనమే చెయ్యాలని ఎక్కడుంది? మనకంటే బాగా చేసేవాడిని సృష్టిలోకి తీసుకొస్తాడు మీ ఈశ్వరుడు? అది ఈశ్వరుని కార్యం. అది ఒక సన్యాసి అన్నారు హైదరాబాద్ లో ఇద్దరు అపేక్ష ఉందని మాట్లాడారు. ఆయన అన్నారు మోక్షం మోక్షం అంటారు, మోక్షం ఏంటండి? శరీరం రావాలి, మరి శరీరంతో పని చేయాలి, పునర్జన్మ రావాలి కదా, పునర్జన్మ లేకపోతే ఏంటి అన్నాడు విశేషం. పై ఆయన కాషాయం తొడిగాడు మీరు అర్థమంటే ఆయన కాయ. మీరందరికీ ఏమిటంటే అసలు సబ్జెక్ట్ ప్రాపర్గా బ్రెయిన్కి పెట్టడం బ్రో. అసలు మోక్షం అనే స్థితి, అసలు నిర్వాణ స్థితి అనేది కరెక్ట్ కాదనుకోండి భగవంతుడు చెప్పడు. మీరు రోజు ఇలా పుడతా ఉండండి, చాలా పుడతా ఉండండి, చస్తూ ఉండండి, శైలి కాలాలు బాగా తగ్గించండి, నూతులు తగ్గించండి, కాలాలు తగ్గించండి అని చెబుతుడు. ఇంకా శైలి కాలాలు మనం తగ్గించకపోతే ఇంకా తగ్గించేవాడు ఎవరు దొరకడా? మీకు అర్థమవుతుంది ఈ రోజులు మనం వేయించకపోతే ఇంకెవరు దొరకడం? ఇంకా శైలి కాలాలు తగ్గుతారా? మళ్ళీ మాకు జన్మ తీసుకురండి, మా రోడ్డు మీద సైడ్ కాలంలో మేము బాగా తగ్గించాలంటే ఆ మీనింగ్ ఉన్నాను దానికి? ఆ మాటలకు ఏమైనా మీనింగ్ ఉంది అసలు? అంటే సబ్జెక్ట్ అర్థం కాకుండా పోవటం వల్ల ఆ బ్రెయిన్కి ప్రాపర్గా గురువు అనుగ్రహం లేకపోతే, ఈశ్వరు అనుగ్రహం లేకపోతే ఆ గుండెకి సబ్జెక్ట్ అంటదు, పట్టదు పట్టదు. ఇంతగా స్వాముల వారికి భయం ఏంటంటే ఆయనకు లోపల ఉన్న భయం వేరు, పైకి చెప్పి మాటలు వేరు. అంటే ఆయన లోపల భయం ఏంటంటే పునర్జన్మ రాకపోతే దేహం రాదు. జన్మంటే ఏంటి? దేహం రావటమే కదా. ఈ దేహం రాకపోతే మనం ఎక్కడ ఉంటాం, ఏ గాల్లో ఉండిపోతాము మనం? అయితే దేహం ఉంటే మనం ఉంటాం, కానీ దేహం లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? అయితే ఏదో మంచి పని చెడ్డ పని ఏదో పని చేయొచ్చు, అప్పుడు దేహం రావాలి కదా పునర్జన్మని. అంటే పునర్జన్మ ఎందుకు కోరుకుంటున్నాడంటే భయం వల్ల కోరుకుంటున్నాడు. అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ స్వాములారు పునర్జన్మ ఎందుకు కోరుకుంటున్నాడంటే అది భయం వల్ల కోరుకుంటున్నాడు. అంటే పునర్జన్మ అంటే దేహం ఉంటే మనం ఉంటాం, దేహం లేకపోతే మనం ఉండం, దేహం లేకపోతే మనం ఉండం కాబట్టి వాడు దేహం కోరుకుంటున్నాడు. అంటే దేహం లేకపోయినా కానీ మనం ఉంటామన్న సంగతి ఆ స్వాములు గారు కనుక అనుభవానికి వస్తే నాకు పునర్జన్మ రావాలని కోరుకోడు. ఒకవేళ పునర్జన్మ తను తీసుకురావాల్సి ఈశ్వర సంకల్పం ఉంటే అది వస్తున్నది వేరే విషయం. మీరు కోరుకోవడానికి మీరు దమ్మిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరో తీసుకొచ్చి నాకు అట్టుపండి ఇస్తారనుకోండి అనుకోండి, మన అనవాంటాడు కాదు అట్టుపండి నేను పుచ్చుకుంటాను అనుకోండి, అది నేను దండించదు. ఆ అట్టిపండు నాకు కావాలి అని నేను కోరిక, నేను కోరి మీ దగ్గర అది పుచ్చుకుంటే అది బంధిస్తుంది. అంటే నా కోరిక నన్ను బంధిస్తా, వస్తువు నన్ను బంధించడం, ఆ కోరికే నన్ను బంధిస్తుంది. కానీ మీరు అన్వాంటెడ్గా తీసుకొచ్చే మామిడిపండు నా చేతిలో పెడతారనుకోండి, ఆ మామిడి మీ చేతిలో ఉన్న మామిడిపండు నాకు కావాలన్న తలంపు కూడా నాకు లేదనుకోండి, ఆ మామిడిపండు తీసుకొచ్చి నేను నాకు ఇస్తాననుకోండి, మామిడిపండు నన్ను బంధించదు. ఇంకా బంధించే మీ మామిడిపండు కదా తలంపు బంధిస్తుంది. ఇది స్వాముల వారి భయం ఏంటంటే పునర్జన్మ లేకపోతే దేహము రాదు, దేహం రాకపోతే ఎక్కడ ఉంటాం? అంటే వాడు అస్తిత్వానికి దేహానికి పరిమితం చేసుకుంటున్నాడు. అసలు చాలా మందికి చాలంటే భయం ఏంటంటే దేహం చనిపోతే మనం ఉండమన్న భయం వాడికి. చనిపోతాం, దేహం చనిపోతుంది, దేహం చనిపోతే మనం ఉండం, ఇంకా ఆ ఉండంలా అనుకునే తలంపు వల్ల వాడికి భయం వస్తాను. ఇది సీక్రెట్. దేహం చనిపోతే మనం ఉండం, అది ఉండమనుకోవటం అనేది తలంపు, అది కూడా ఓ తలంపు. ఆ తలంపు వల్ల మీకు భయం పుట్టుకొస్తుంది, ఆ భయం నుంచి దుఃఖం వస్తుంది. ఇప్పుడు మనకి ఎవరు ఎవరు మరణం వస్తుంది కదా, శరీరం ఉన్నాక మరణం వస్తుంది. అది మనకి ఏమొస్తుంది, మరణం వచ్చేటప్పుడు వెంటనే మనకేమొస్తుంది, భయం వస్తుంది. ఇంకా చెప్పమంటారు, మనకి ఏదైనా ఎకరం పొలం ఉంటే ఎకరం పొలం కూడా అన్నేసి వైద్యం చేయించుకుంటాం జనరల్గా. అంటే ప్రాణం అంటే మనకు బాగా ఇష్టం, మన ప్రాణం అంటే బాగా ఇష్టం. అంటే మన ఎందుకు అంత ఇష్టం ఏంటంటే, ఈ ప్రాణం పోతే ఈ శరీరం పోతే అది ఉండలేమనే భయం, మెయిన్ భయం అది. కానీ శరీరం పోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి మనకి తెలియట్లేదు. శరీరం పోతాం అంటే ఏంటో ప్రాణం పోతుంది. ప్రాణమే కనుక మనమైతే ప్రాణం పోయినప్పుడు మనం పోతాం, శరీరమే కనుక మనమైతే శరీరం పోయినప్పుడు మనం పోతాం. శరీరం శరీరం మనం కాదు కాబట్టి శరీరం పోయినప్పుడు మనం పోం, ప్రాణం మనం కాదు కాబట్టి ప్రాణం పోయినప్పుడు మనం పోం. అంటే మనం నువ్వు ఎవరో దేహాన్ని అనుకుంటున్నావు, దేహం మరణించినప్పుడు దేహం చేయడం నువ్వు తాదాత్యం పొందటం వల్ల దేహం మరణించినప్పుడు నీకు దుఃఖం వస్తుంది. అంటే నీకు ఆ మరణ భయం నీకు పోవాలంటే, నీకు మృత్యుదేవత్వం కావాలంటే, అంటే మరణం లేని స్థితిని నువ్వు పొందాలంటే శరీరం ఉండగానే నీ హృదయంలో ఒక మరణం లేని వస్తువు ఒకటి ఉంది. ఆ మరణం లేని వస్తువునే కనుక నువ్వు పొందగలిగితే అది నువ్వు మృత్యుని చేయడం అవుతావు, మృత్యువుని జయిస్తావు. మృత్యువుని జయించడం అంటే అర్థం ఏంటి, నీ దేహం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోవటం లేదని నేను ఉంటాననే సంగతి నీకు స్పష్టంగా తెలుస్తుంది. వాడు మృత్యుం చేయడు, నీ దేహం మరణిస్తుంది. అంటే నీ హృదయంలో చావు లేని వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీ దేహం మరణించే టైంలో కూడా నేను చనిపోవటం లేదన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా మీ దేహంతో తాదాక్ష్యం పొందున్నారు, చావు లేని వస్తువుతో తాదాక్ష్యం పొందున్నారు, దానికి చావు లేదు. అది ఎలా నీకు నేనిగా వ్యక్తమవుతుంది, ఇప్పుడు దేహం ఏ విధంగా అయితే నీకు నేనిగా వ్యక్తమవుతుందో ఆ చావు లేని వస్తువు కూడా నీకు నేనిగా వ్యక్తమవుతుంది. వాడికి దేహం ఉన్నా అది వచ్చిన లాభం లేదు, దేహం పోయిన వాడికి వచ్చిన నష్టం లేదు. ఇంకా దేహం తాను కాదన్న సంగతి స్పష్టంగా వాడికి తెలుస్తూ ఉంటుంది. అంటే వాడికి భయం పుట్టదు, వాడికి చావు అంటే భయం శాశ్వతంగా వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. చావంటే మరణం అంటే భయం ఎవరిని శాశ్వతంగా విడిచిపెట్టి వెళుతుందంటే బాగా అర్థం చేసుకోండి. మీరు కొంతమంది వైద్యులు కానీ జ్యోతిషులు కానీ మీకు మరణం వచ్చేస్తుంది, ఇంకో సంవత్సరంలో మీకు చనిపోతారంటే వీళ్ళకి ఇంకా పని లేదా గుడి చుట్టూ తిరుగుతారు, అది శివాలయం దగ్గర పూజలు చేయించుకోవటం. అయ్యో చచ్చిపోతారేమో వాళ్ళు చెబుతున్నారు, ఇంకో సంవత్సరంలో చచ్చిపోతామని చెబుతున్నారు, ఇంకా శివాలయం దగ్గర పూజలు మొదలెట్టడం మీకు అర్థమవుతుంది, గుడి చుట్టూరు తిరగటం మీకు అర్థమవుతుంది. ఏమి చర్మం కొబ్బరి నుండి రాసుకుని లోపల క్యాన్సర్ ఎక్కడ తగ్గించుకుంటానండి, మనకు పొట్టలో క్యాన్సర్ ఉందనుకోండి, చర్మం మీద కొబ్బరి నుండి రాసుకుంటే క్యాన్సర్ పోతుందే, అది పుండు అంటే మీకు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీ హృదయంలో ఒక వస్తువు ఉంది కదా, సద్వస్తువు ఒకటి ఉంది కదా, సత్యవస్తువు భగవంతుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు, హృదయంలో ఉన్నాడు. కానీ కనుక మీరు అనుభవంలోకి తెచ్చుకోగలిగితే శరీరానికి మరణం వచ్చేది, మరణించినప్పటికీ మీకు విసిరినంత కూడా భేదం అనిపించదు. అంటే శరీరం ఉన్నప్పుడు శరీరం లేనప్పుడు ఉన్న స్థితికి కొంచెం కూడా పలవెంట్రిక వాసంత భేదం కూడా మీకు తెలియదు. అంటే శరీరం ఉన్నప్పుడు ఉంటాం, శరీరం పోయినప్పుడు మనం ఉంటాం అనే సంగతి కనుక మీకు తెలిస్తే మరణం అంటే భయం పోతుంది. ఎలా పోతుంది, శాశ్వతంగా పోతుంది. బృందావనంలో కాను భక్తులు చనిపోతున్నారు అంటే అది కూడా అహంభావంలో ఒక రూపం, అహంభావంలో ఒక రూపం. కొంతమంది కోమాలో చనిపోతారు, కొంతమంది కోమాలో చనిపోతారు. నేను కోమాలో చనిపోవటం లేదు, ఐఎమ్ డైయింగ్ కాన్షియస్లీ. నేను ఇరుకులో చనిపోతున్నాను, నేను చనిపోతున్న మాట నిజమే. కోమాలో చనిపోవటం లేదు, ఇరుకులో చనిపోతున్నాను, నేను చనిపోతున్నానన్న సంగతి నాకు తెలుస్తాను. అంటే ఇరుకులో చనిపోతున్నాను అన్నారు భక్తుడు. దాని అర్థం చనిపోవటం అంటే ఏంటండి, ఏం చనిపోతుంది, దేహం చనిపోతుంది. అంటే వాడికి దేహవాసన ఇంకా పోలేదు. నేను ఇరుకులో చనిపోతున్నాను, కొంతమంది కోమాలో చనిపోతారు. నేను అలా కోమాలో చనిపోవటం లేదు, నేను పూర్తిగా ఇరుకులో ఉన్నాను, నా ప్రాణం పోతానన్న సంగతి నాకు తెలుస్తుంది అని వాడు అన్నాడటండి. అంటే వాడు ఏం పోతుంది, వాడికి దేహం మరణిస్తుంది. అంటే వాడికి దేహవాసులు ఇంకా పూర్తిగా నశించలేదని అర్థం. వాడి భక్తుడే అయితే భక్తిలో కొంత పచ్చి ఉంటుంది, వాడు పూర్ణ చూడండి సరిగ్గా ఉడకపోతే కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటాయి. భక్తి కూడా మంచిదే, అయితే పూర్ణ భక్తి మరి జ్ఞానంతో సమానం. మన భక్తిని చూడండి, మనకేదో సకం సతం భక్తిని చూడండి, ఈ భక్తి కొన్ని పచ్చి వాసన వస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని గంటలు పూజ చేసేవండి, అన్ని గంటలు జపం చేసేవంటారు చూడండి, అంటే అది కూడా ఒక అహంభావన. మనకున్న భక్తి అసలు ఇతరులకి తెలియాలని అనుకోవటమే అహంభావన. పూజ కంటే జపము గొప్పది, జపము కంటే ధ్యానము గొప్పది, ధ్యానము కంటే విచారణ గొప్పది అని రమణ మహర్షి గారు చెప్పారు కదా. అంటే పూజ చేయొద్దు, జపం చేయొద్దు, ధ్యానం చేయొద్దు, విచారణ ఒకటే చేయమని కానీ అర్థం కాదు. పూజ కంటే జపం గొప్పది అంటే పూజ నీటి పెట్టమని కాదు, మీకు ఇష్టమైతే పూజ చేయొచ్చు. పూజ ఆ చేయొచ్చు, ఆ చేసేది నిరాడంబరంగా చేయండి, ఇతరుల కోసం కాదు మీరు చేయవలసింది. అంటే మీరు ప్యూరిఫై అవటం కోసం, మీ ఏకాగ్రత కోసం, మీ పవిత్రత కోసం, మీరు నిర్మల స్థితిని అందుకోవటం కోసం, నిర్మల స్థితిని అందుకోవటం కోసం మీ పూజ, మీ జపము, మీ ధ్యానము, మీ విచారణ మీకు సహకరించేలా ఉండాలి అయ్యా. మీ లోపలన్న వస్తువుకి ఇతరులు లేరు, మీ అహంభావానికి ఇతరులు ఉన్నారు. వారేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, మీ అహంకారం అనుకుంటాను కానీ మీ లోపల దేవుడు అనుకోవటం లేదు. అని ఏది ఏది చెయ్యి, ఇతరుల కోసం చేయకు. మీరు ఏ పని చేసినప్పటికీ ఈ పూజ ఎలా ఉండాలంటే మీ చైతన్య స్థాయిని పెంచేటట్టుగా ఉండాలి. మీ చైతన్య స్థాయిని పెంచేటట్టు ఒకవేళ మీ ఇతరులకు ఏదైనా మంచి చేసినా అది ఎలా ఉండాలి? నీ పూజ చేతులు వస్తుంది, ఎలా చేతిలో పెట్టుకుంటే నేను ఇతరులకు సహాయం చేశాను అనుకో. ఇతరులు కానీ ఏమైనా చేస్తే నీ గురి చేతులైన వస్తుంది, ఎడం చేతిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలయ్యా. వాళ్ళలో కూడా నిన్ను చూసుకో, వాళ్ళలో కూడా నిన్ను చూసుకో. అంటే భేద దృష్టి ఉన్నంత కాలం నీకు మరణ భయం తప్పదు, పునర్జన్మ తప్పదు, రోదన తప్పదు, వేదన తప్పదు, డిఫికల్టీస్ తప్పవు, డిసప్పాయింట్మెంట్స్ తప్పవు. ఇవన్నీ నిన్ను వెంటాడుతూనే ఉంటాయి, మనిషి కూడా నీడ వచ్చినట్టు. నా కుడి చేతిలో వస్తే ఎడం చేతులు పెట్టుకున్నానుకో, నేను త్యాగం చేసేసాను, త్యాగం చేశాను అనుకోను. నీ చేత కుడి చెయ్యి నాదే, ఎడం చెయ్యి అదే. సమాజానికి నీ చేసే సేవ కూడా అలా ఉండాలి. కానీ భేద దృష్టితో నువ్వు చేశావు అనుకో, భేద దృష్టితో చేస్తే నీకు తప్పనిసరిగా భయం వస్తుంది, పునర్జన్మ వస్తుంది. దాన్ని ఎవరు ఆపు చేయలేరు. ఇంకా అయితే నీ కొండల్ని శక్తి గురించి ఏదో ప్రస్తావిస్తూ, నీ కొండల్ని కొండల్ని అంటే ఏం లేదు, కొండల్ని అన్నా ఆత్మ అన్న ఒకటే, ఈ కొండల్ని అంటే ఈ కొండల్ని అన్నా శక్తి అన్న ఒకటే, అన్నీ ఒకటే. శివుడు శక్తి ఇద్దరు సమానమే, జ్ఞానము శాంతి అన్నీ సమానమే. జ్ఞానం అనేది శక్తి లేకుండా ఉండదు, శాంతి కూడా శక్తి లేకుండా ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి గారి దగ్గర మనం కూర్చున్నాం అనుకో, నేను సమక్షంలో మనం కూర్చున్నాం అనుకోండి, ఎంతో శాంతి కలుగుతాము అనుకోండి మనకు ఆ శక్తికి. అర్థమవుతుంది, జ్ఞాని అనేవాడు శక్తి లేకుండా ఉండడు, జ్ఞాని అనేవాడు శాంతి లేకుండా ఉండడు. వాడు సమక్షంలో మనం కూర్చుంటే వాడి వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తుంటాయి, మనకు కూడా శాంతి ప్రవాహంలో ఆ శాంతి అనేటువంటి ఆ నది పక్కని, ఆ శాంతి అనే ఏరు పక్కని మనకు కూడా కూర్చున్నట్టే అనిపిస్తుంది జ్ఞాని సమక్షంలో కూర్చున్నప్పుడు. వేసవకాలంలో చల్లటి గాలి వస్తుంటే మన శరీరానికి ఎలా ఉంటుంది, అలాగే ఒక జ్ఞాని సమక్షంలో నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఎటువంటి డిఫికల్టీస్ ఉన్నప్పటికీ, ఎటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పటికీ, ఎటువంటి ట్రబుల్స్ ఉన్నప్పటికీ, ఏదో ఒక శాంతి ప్రవాహం పక్కనే నీకు కూర్చుంటే నీకు అనిపిస్తూ ఉంటుంది అయ్యా. అది జ్ఞాని యొక్క వైబ్రేషన్స్ నీ మీద పనిచేయటం అలా అనిపిస్తూ ఉంటుందని. ఏ యోగం అవలంబించమంటున్నారో అని అడుగుతున్నాడు భక్తుడు. అనేక యోగాలు ఉన్నాయి, కానీ ఏ యోగాన్ని అవలంబించి ఏ మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేయమంటారో మీరు సెలవివ్వండి, అది మీరు ఎలాగ ఆజ్ఞాపిస్తే ఆ మార్గంలో ప్రయాణం చేస్తానని భగవంతుడు చెబుతున్నాడు. భగవాన్ని ఇతరుని ఎవరిని బలవంతం చేసే అలవాటు ఆయనకు లేదు. భగవాన్ ఏం చేస్తారంటే సబ్జెక్ట్ చెప్తారు, వదిలేస్తారు. భగవాన్ హైలీ కల్చర్డ్ మ్యాన్ అది ఒకసారి అనిపిస్తుంది. వేద కాలంలో ఋషుల కంటే హైలీ కల్చర్డ్ మ్యాన్, హైలీ సివిలైజ్డ్ మ్యాన్. ఎంచదంటే ఒక భక్తుడికి ఆయన మీద కోపం వచ్చింది. ఎవరి మీద? భగవాన్ మీద కోపం వచ్చింది. కోపం వచ్చేది చిచ్చాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ మీద చెడ్డగా పుస్తకం రాశాడు. వాడు భగవాన్లో ఈ లోపాలు ఉన్నాయి, భగవాన్లో ఆ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఉన్నాయి. భగవాన్ మీద కోపం ఆపుకోలేక కోపమే పాపం తెచ్చిపెట్టింది. భగవాన్లో ఈ పొరపాట్లు ఉన్నాయి, భగవాన్లో ఆ పొరపాట్లు ఉన్నాయి. పుస్తకం ప్రింట్ చేశాడు, రెండు కాపీ రాశ్రమానికి పంపాడు. అది సర్వాధికారి చూశాడు. అది ఏం చేశాడు? సర్వాధికారి చూసి మీ మీద చాలా చెడ్డగా రాశాడు, ఈ కోర్టుకు వెళ్ళారు, సబ్ కోర్టుకు వెళ్ళిపోయి తిరువనమలకి కోర్టు దావా చేసేశారు. మీ ప్రింట్లోకి వచ్చేసిందని నోటితో చెప్పింది అంటే దావా చేసేది అన్నాడు. ఎవరు? సర్వాధికారి అన్నాడు. ఎవరితో? భగవాన్ చెట్టు అన్నాడు. భగవాన్ ఎంత హైలీ సివిలైజ్డ్ పర్సన్, హైలీ కల్చర్డ్ పర్సన్, ఈ ఒక్క మాట మనకు పట్టిస్తుంది. అది భగవాన్ అన్నాడు, అయ్యో ఎవరు చాలా పొరపాటు చేశాడు అయ్యా. ఎవరు? ఆ భక్తుడు చాలా పుస్తకం రాసిన వాడు. ఆడు చాలా పొరపాటు చేశాడు, ఆడు కొన్ని పొరపాట్లే రాశాడు. వాడు నా దగ్గరికి వచ్చి మీ పొరపాట్లన్నీ నేను రాస్తానంటే ఇంకా పొరపాట్లు చెప్పుండే వాడినాడు. ఇంకా పెద్ద పుస్తకానికి పోనాడికి నేను చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే అన్ని చెప్పుండేవాడిని వాడికి, ఇంకా పుస్తకం పెద్దదైన వాడికి ఇంకా సేల్స్కి బాగుండు. ఇది అర్థమంటే సేల్స్కి ఇంకా బాగుండు. ఏం చేయాలి, వాడు రాసిన పొరపాట్ల కంటే నేను చేసిన పొరపాట్లు నాకు ఎక్కువ తెలుస్తాయి. ఎవడైతే పొరపాట్లు చేశారో వాడికి ఎక్కువ తెలుస్తాయి, కానీ వాడిని విమర్శించిన వాడికంటే వాడికి ఎక్కువ తెలుస్తాయి. అయితే వాడు పుస్తకం రాసే ముందు కనుక నా దగ్గరికి వచ్చి ఉంటే నేను చేసిన పొరపాట్లు అనే వాడికి చెప్పుండేవాడిని. ఇంకా పుస్తకం కొన్ని పొరపాట్లు రాశాడు అంటే ఇంకా పుస్తకం ఇంకా చాలా పెద్దదవున్నాడు, అమ్ముకోవడానికి ఇంకా బాగుండు అన్నారు అక్కడ. అంటే అది ఫీలింగ్ ఎక్కడైనా అర్థమైందండి, అది వాడు విషంతి. మనం ఎవరైనా చిన్న మాట అంటే ఇంకా రాత్రి నిద్రపట్టదు. అంటే మన శ్రేయస్సు కోరే వాళ్ళన్నా మనకు నిద్రపట్టడు. ఎవరో పరాయి వాళ్ళు మాట ఎవరే, నోటి మీద వెళ్ళి వాళ్ళు ఎవరండి. మన శ్రేయస్సు కోరే వాళ్ళు మాట అన్నా మనకు నిద్రపట్టదండి. అది స్వామి శివానంద గారు చెప్పారు, బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ దట్ ఈస్ ది హైయెస్ట్ సాధన. బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ దట్ ఈస్ ది హైయెస్ట్ సాధన అకార్డింగ్ టు స్వామి శివానంద. ఇక్కడ ప్రశ్న ఏంటంటే నన్ను ఏ మార్గంలో ప్రయాణం చేయమంటారని, అది ఏ మార్గంలో ప్రయాణం చేయమని అంటే భగవాన్ ఎవరిని బలవంతం చేయరు, మీతో డిస్కస్ చేస్తారు సబ్జెక్ట్ అంతే. మీ ఇష్టాన ప్రకారం నేను నడుచుకోమంటారు, కానీ ఇలా కూర్చో ఇలా కూర్చో, కాళ్ళు ఎలా పెట్టుకో కాళ్ళు ఎలా పెట్టుకో, మూడింటికి లేవు అలా చెప్పి ఇలా చెయ్యి అలా చెయ్యి, ఇలా చిన్న విషయాలు మీకు మీకు ఫ్రీడమ్ ఇస్తారు. విషయం సబ్జెక్ట్ చెబుతారు, మీకేం ఇస్తారు, మీకు ఫ్రీడమ్ ఇస్తారు. మీరు నన్ను ఏ మార్గంలో ప్రయాణం చేయమంటారని భక్తులు అడుగుతున్నాడు. ఇక భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఎవరికి అనువైన మార్గాన్ని వారే ఎంచుకోవాలయ్యా, నీకు ఇష్టమైన మార్గం ఏదో నిజే ఎంచుకో, నాతో చెప్పిస్తాను. నీ పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే నువ్వు ప్రయాణం చేశావో, నీ పూర్వజన్మలో నువ్వు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశావో ఆ మార్గమే నీకు ఇష్టంగా ఉంటుంది. నీకు ఏ మార్గం ఇష్టం అయితే ఆ మార్గంలోనే ప్రయాణం చేయి, గమ్యం ఒకటే. అంటే నువ్వు ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, లేకపోతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా పోగొట్టుకోవాల్సింది ఒకటే, లేదా దేహ బుద్ధి ఒకటే పోగొట్టుకోవాలి. ఆ దేహాభిమానం నశించాలి, ఆ దేహాభిమానం నశించాలి. అంటే భగవాన్ ఎవరైనా వచ్చి ఏమంటే మా అత్తగారు ఈ మధ్యన రోజు తిట్టిపోస్తున్నారని ఒకటి కొంతమంది కోడళ్ళు వచ్చి భగవాన్ దగ్గరికి వచ్చారు ఒకటిలో కొంతమంది కోడళ్ళు ఏమంటే ఈ మధ్యన మా అత్తగారు మమ్మల్ని తిట్టిపోస్తున్నారంటే భగవాన్ ఒకటి నిన్ను ఎలాగా తిట్టుకోలేదు, నీ అత్తగారిని చెత్తనయ్యి, నీ అహంభావం నీ తిట్టుకోగలవా, నీ అహంకారాన్ని నువ్వు తిట్టుకోగలవా, నీ జాయ బుద్ధిని నువ్వు తిట్టుకోగలవా. అంటే ఏదైతే నీ అత్తగారు చిట్లు నువ్వు కనుక దేరు చేయగలిగితే, నీ ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావో పోగొట్టడానికి నీ అత్తగారు చిట్లు కూడా నీకు సహాయపడతాయవయ్యా. అంటే మా అత్తగారు తెలుపుతాను, మా అత్తగారు తెలుపుతాను, ఎవరిని తెలుపుతాను, నీ అహంభావాన్ని తెలుపండి, ఎవరిని తెలుపండి, నీ అహంభావాన్నే నీ అత్తగారు తెలుపుతాను. నువ్వు ఏమి పోగొట్టుకోవాలనుకుంటున్నావు, నీ అహంభావాన్నే పోగొట్టుకోవాలనుకుంటున్నావు, అంటే నీ అత్తగారి తిట్లు కూడా నీ సాధనలో భాగమే, నువ్వు చేస్తున్న సాధనలో కూడా ఒక భాగంగానే తీసుకో, ఇవన్నీ కూడా సాధనలో భాగమే. నీ అహంభావం నువ్వు తిట్టుకోగలవా, నువ్వు తిట్టుకోలేవు, దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ అత్తగారి తిట్లన్నీ కూడా నీ అహంభావాన్ని పోగొట్టుకోవడానికి సహకరిస్తాయి. ఏ మార్గం అయితే నీకు ఇష్టం అది నీకు తేలిగ్గా ఉంటుంది. ఈ భగవాన్ చెప్పిన టెక్నిక్ ఇది, నీకు ఏ మార్గం అయితే ఇష్టమో అది నీకు ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంటే నీకు ఇష్టమైన మార్గాన్ని నువ్వు ఎంచుకో. అంటే నీ పూర్వ సంస్కారాన్ని బట్టి, నీ పూర్వ అభ్యాసాన్ని బట్టి, నీ పూర్వజన్మల్లో చేసినటువంటి సాధన బట్టి నీకు ఆ మార్గంలో ఇష్టం కలుగుతున్నాయా. నీ ఇష్టం నీకు తెలుస్తుంది కదా, ఆ మార్గంలో నువ్వు ప్రయాణించింది. మనం ఎవరో మనకు తెలియకపోవడంలో కోరిక వస్తుంది, కోరికలు ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది. అంటే నీలో ఉన్న సద్వస్తువుని విడిచిపెట్టి ఎక్కడో దూరంగా ఉన్న వస్తువుల కోసం వెతుకుతున్నావు. దూరపు కొండలు నిలుపు, అంటే నీ దేహానికంటే నీ ఇంద్రియాల కంటే అత్యంత సమీపంలో నీ దగ్గర ఉన్న వస్తువుని వెతకడం మానేశావు. అంటే వస్తువు నీకు ఎక్కడో, నీ దేహం బయట ప్రపంచం ఉంది, ప్రపంచానికి అతీతంలో ఎక్కడో ఏదో వస్తుందని నీకు అనిపిస్తుంది. ఇవన్నిటికీ కారణం దేహానికి సంబంధించిన బుద్ధి, ఇవన్నిటికీ కారణం దేహానికి సంబంధించిన బుద్ధి. అంటే నీకు అత్యంత సమీపంలో ఉన్న వస్తువుని అన్వేషణ వదిలేశావు.
నీకు అత్యంత సమీపంలో నీ రవీంద్రమైన వస్తువుల గురించి అన్వేషణ వదిలేశావు. ఎక్కడో ఏదో ఉందని దానికోసం కోరికలు నువ్వు పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అంతటా ఉన్నదే నీ హృదయంలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నదే అంతటా ఉన్నది. నీ హృదయంలోనే వస్తువు నువ్వు తెలుసుకున్నావు, నీకు తెలుస్తుంది అంతటా కూడా ఉన్న వస్తువుకి నీ హృదయంలో ఉన్న వస్తువుకి భేదం లేదనే సంగతి. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఈ జన్మలో ఏదైనా దుఃఖం ఉందనుకోండి, ఈ దుఃఖం కనుక నశిస్తే ఇంకా మనకు దుఃఖం రాదు అనుకుంటారు. ఇంత అర్థమైతే ఇంకో జన్మను ఇంకో రకమైన దుఃఖం అంటారు. అంటే శరీరం చచ్చిపోవడానికి ఏదో ఒక రోగం సరిపోతున్న అన్ని రోగాలు ఉండక్కర్లేదు. అంటే మీకు దుఃఖం రావడానికి ఒక కారణం చాలు, వెయ్యి కారణాలు అక్కర్లేదు. శరీరం చనిపోవడానికి ఒక రోగం చాలు, వంద రోగాలు అక్కర్లేదు. అయితే నీకు దుఃఖ కారణానికి ఎన్నో కారణాలు ఉండక్కర్లేదు, ఒక్క కారణం వల్ల కూడా నీకు దుఃఖం రావచ్చు. రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఏదో మార్గంలో ప్రయాణం చేసి పొందవలసిన వస్తువును పొందే వరకు ప్రతి జన్మలో కూడా ఏదో రకమైన దుఃఖం, ఏదో రకమైన వేదన, ఏదో రకమైన టెన్షన్ నేను వెంటాడుతూనే ఉంటుంది. నీ హృదయంలోని వ్యవస్థను నువ్వు తెలుసుకునే వరకు, ఇప్పుడు మనకి ఈ జన్మలో ఏదో కారణం వల్ల దుఃఖం వస్తాననుకోండి, ఈ కారణం కనుక నశిస్తే మనకు దుఃఖం ఉండదా వాడు అనుకుంటాడు. ఇంకో జన్మలో ఇంకో కారణం వల్ల దుఖం వస్తుంది. నీ హృదయంలో నా దుఃఖము లేని స్థితిని నువ్వు అందుకునే వరకు ప్రతి జన్మలో ఏదో రూపంలో నేను దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఏదో రూపంలో నీకు దుఃఖం వస్తుంది. మన అనుభవం ఏం చేస్తుంటే, ఈ పక్కన తూరి గెడతాం అనుకోండి ఆ పక్కకు వస్తుంది, ఆ పక్కన తూరి గెడతాంటే ఈ పక్కకు వస్తుంది. కొంతమంది సాధన బాగా చేసి నేను బాగా చేస్తున్నామని సాధన బాగా అదో రకమైన అహంభావన. మీరు అర్థమవుతుంది, అదో రకమైన అహంభావన. ఇక్కడ ఎందుకు ఇది ఏమంటాడంటే, నాకు కర్మయోగం చేయాలి ఉందండి, నా కర్మయోగం ఆచరించాలి ఉంది, ఇతరులకు నేను ఏ విధంగా సహాయపడగలుగుతానని, ఇతరులందరినీ నాకు ఉద్ధరించాలి ఉంది, ఇతరులు ఏ విధంగా నేను సహాయ సహకారాలు అందించగలను, నాకు కర్మయోగి అవ్వాలి ఉంది. అంటే వాడికి కర్మయోగిని వాడు అహంకారానికి అనిపిస్తాను నేను కర్మయోగిని అవ్వాలి. మీరు అర్థమవుతుంది, అసలు ఫండమెంటల్ గా ఆలోచనలోనే పొరపాటు ఉంది. అంటే వాడు ఇతరులకి వాడి ద్వారా జరగవలసిన మంచి ఉంటే జరుగుతుంది, దిగవడమే. రమణ భగవాన్ చెప్పిన టెక్నిక్ ని అర్థం చేసుకోండి. నీ శరీరం ద్వారా ఇతరులకు ఏదైనా సహాయం అందవలసి ఉంటే అందుతుంది. నువ్వెవరు వాళ్ళని ఉద్ధరించడానికి, ఈ ప్రపంచం నువ్వు పుట్టకముందు ఉంది, ఈ ప్రపంచం నీ శరీరం చనిపోయిన తర్వాత ఉంది. నీ పుట్టకముందు ఈ ప్రపంచాన్ని ఎవరు చూశారో, నీ శరీరం చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ ప్రపంచాన్ని చూస్తారు. ఈ శవం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగుతుంది, ఏంటి ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటే ఏంటి? అంటే ఇది కూడా ఒక అహంభావన, ఇది కూడా ఒక అహంభావన, ఇది కూడా ఒక రకమైనటువంటి అహంభావన. రామకృష్ణ పరమహంస గారు కలకత్తాలో ఒక పెద్ద మనిషి ఇంటికి వెళ్ళారు. ఆ పెద్ద మనిషిగా కలకత్తాలో చాలా గౌరవం ఉంది. మీకు అర్థమవుతుంది, ఆయనకి ధనం ఉంది, గౌరవం ఉంది, చాలా పాపులారిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆయన అందరూ దేవునితో సమానంగా చూస్తారు ఆ పెద్ద మనిషి. అంటే 10 మందికి ఏదో ఉపకారాలు చేస్తూ ఉంటాడు. పాండిత్యానికి పాండిత్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ద్రవ్యయజ్ఞమో న్యాయయజ్ఞం ఏదో చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి. వాడి ఇంటికి రామకృష్ణ పరమహంస గారిని తీసుకెళ్లారు. ఏదో గంటసేపు ఇష్టపాఠం మాట్లాడుకున్నారు, మాట్లాడుకున్న తర్వాత తిరిగి వచ్చేస్తున్నారు, బండి మీద వచ్చేస్తున్నారు. వాడి దగ్గర సెలవు తీసుకున్నారు ఆ పెద్దవాడి దగ్గర. అది సెలవు తీసుకుని బండి మీద కూర్చున్నారు, ఏదో గుర్రబండి మీద దేని మీద కూర్చున్నారు. ఆ బయటకు వచ్చేసిన సరే ఈ భక్తులు వారి గురించి చెప్పారు, వారికి పట్టణంలో చాలా గౌరవం ఉందండి, కలకత్తా పట్టణంలో వారి గురించి మీకు తెలియదేమో, ఈ కలకత్తా పట్టణంలో వారికి చాలా గౌరవం ఉందన్నారు. అప్పుడు పరమహంస గారు ఏమన్నారంటే, వారికి గౌరవం ఉన్న మాట నిజమే, ఉపనిషత్తులు కూడా బాగా చదువుకున్న మాట నిజమే, కానీ వారికి తోక మటుకింటే తెగలేదు అన్నారు. ఏమన్నారు, వారికి తోక ఇంకా తెగలేదన్న. అంటే దాని అర్థం ఏంటంటే, దేశబుద్ధి పోలేదు, అహంభావన పోలేదు, అది పుస్తకాలు చదువుకున్న మాట నిజమే, అని గౌరవం ఉన్న మాట నిజమే, అని తోక తెగలేదు. అంటే తోక అంటే ఏంటి, అహంభావన పోలేదు, ఈ దేశబుద్ధి నశించలేదు. ఈ కనుక అహంభావం అంటే అన్నీ ఉన్నట్టే, లోకం ఉన్నట్టే, దేవుడు ఉన్నట్టే, పునర్జన్మ ఉన్నట్టే, పుణ్యం ఉన్నట్టే, పాపం ఉన్నట్టే, గౌరవం ఉన్నట్టే, ఆడవరం ఉన్నట్టే, అన్ని ఉన్నట్టే. అంటే ఇంకా ద్వైత బుద్ధులు అంటే నీకు బయట పడవు. ఈ అహంభావం నుంచేపు ద్వైతి నిన్ను విడిచిపెట్టదు. అహంభావన నశించిన వాడికి గౌరవం ఏంటి, అడవడం ఏంటి వాడికి? అంటే మన దేహం ద్వారా ఏ పని అయితే జరగవలసి, మన ద్వారా నిజంగా సమాజానికి ఏదైనా ఉపయోగపడి ఉందనుకోండి, మన దేహం ద్వారా అది మన కర్తృత్వం లేకుండా, మన సంకల్పం లేకుండా, మన తలంపు లేకుండా జరిగిపోతుంది. మన దేహం ద్వారా ఏదైనా సమాజానికి ఉపయోగపడవలసి ఉంటే ఒక భక్తుడు ఏమని చెప్పి అంటే నేను సాధన బాగా చేస్తున్నానని అన్నాడు. సాధనలో ఏమీ లేదనే సంగతి నీకు తెలిసే వరకు సాధన చెయ్యి అన్నాడు. ఇది మన బుర్ర కదలదు. సాధనలో నువ్వు సాధన చెయ్యి, ఎంతవరకు చెయ్యి అంటే అసలు సాధనలో ఏమీ లేదనే సంగతి నీకు తెలిసే వరకు నువ్వు చెయ్యి. ఇదేమంటే ఏంటండి, ఇతరులను ఉద్ధరిస్తానంటున్నాడు నీకు ఈ భక్తుడు. ఏమంటున్నాడండి, ఇతరులను ఉద్ధరిస్తానంటున్నాడండి. భగవాన్ ఏం చెప్పారంటే, ఒక సందర్భం ఇక్కడ కాదు, ఈ కాంటెక్స్ట్ లో చెప్పలేదు. భగవాన్ ఒక మాట అద్భుతంగా చెప్పారండి మాట, నాలో కనుక అజ్ఞానం ఉంటే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు. నాలో కనుక అజ్ఞానం ఉంటే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు. నేనే కనుక జ్ఞానమైతే నాకు బోధించడానికి ఇతరులు లేరు. నేనే కనుక జ్ఞానమైతే నాకు బోధించడానికి ఇతరులు అంటే అంటే వాడు ఏం చేసా ఇతరులను ఉద్ధరిస్తున్నామనే భావన ఏమి ఉండదు. అంటే మీరు అందరిని ఉద్ధరిస్తానంటున్నాడు. మీరేమంటున్నాడు, మీరు ఉద్ధరిస్తానంటున్నాడు అనమాట. మనం అందరూ అంటూ ఉంటారు, ఈ భారతదేశానికి సేవ చేయడానికి అవసరమైతే చాలా సార్లు ఇంకా పడతా ఉంటారు. అసలు ఇంకోటి అండి, దేశభక్తి కూడా ఒక మత్తు. నిజంగా మనం అందరం వరల్డ్ సిటిజన్స్ అయితే యుద్ధాలు ఏముండవు, పోలీస్ స్టేషన్ అక్కర్లేదు, కోర్టులు అక్కర్లేదు. అసలు మనసులో కనుక చాపల్యం లేకపోతే అసలు సరిహద్దు తగాదాలు ఉండవు, పోలీస్ స్టేషన్ తోటి పని లేదు, కోర్టులకి తిరగక్కర్లేదు. కానీ మనసు యొక్క చాపల్యానికి సంబంధించిన పనులు సరిహద్దు యుద్ధాలు అటువంటివి సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా మన మనస్సు యొక్క చాపల్యం వల్ల అవి వచ్చినాయి. మున్సిపల్ కోర్టులు అంతకే, సబ్ కోర్టులు అంతకే, ఇవన్నీ మన మనస్సు యొక్క చాపల్యం వల్లే. మన మనసులో కనుక చాపల్యం లేకపోతే ఏమీ అక్కర్లేదు అసలు మన సమాజం. ప్రభుత్వం నామకం ఉన్నా కానీ మమ్మల్ని దేశం యొక్క రూలింగ్ బాగా వెళ్ళిపోతాం. మానవుడి మనస్సులోనే చాపల్యం వల్ల ఇబ్బందులన్నీ కూడా. అమెరికాలో ఉన్న పౌరులు అందరూ ఏమనుకుంటారు, మీ అమెరికన్ సిటిజన్స్ అనుకుంటారు. ఇండియాలో ఉన్న పౌరులు అందరూ ఏమనుకుంటారు, మన ఇండియన్ సిటిజన్స్ అనుకుంటారు. కానీ మనం అందరం వరల్డ్ సిటిజన్స్ అయిపోయామనుకోండి, మీరు అర్థమవుతుంది, అప్పుడు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. నేను ఇండియా పౌరులు అనుకున్నప్పుడు ఇండియా బుద్ధి అంటే ఇండియాకే పరిమితమై ఉంటుంది. నేను అమెరికా పౌరులు అనుకున్నప్పుడు నా బుద్ధి అంటే దేనికి పరిమితం ఉంటుంది, అమెరికాకే పరిమితమై ఉంటుంది. ఈ ప్రపంచం అంతా నాదే అనుకుంటాను అనుకోండి, ఏమి లేదు, అన్ని దేశాలు సమానంగానే కనిపిస్తాయి. అంటే ఒక ఉపనిషత్తులు ఒక చక్కటి మాట చెప్పాడు, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఈ మాట. అనుకుంటే ఈ ప్రపంచం అంతా నీదనుకో, అనుకుంటే ఈ ప్రపంచం అంతా నీ దేవమానం ఒకటే, నాది పాలపల్లి ఒకటే, నాది ఎలా అనుకోకు. ఇంక అర్థమవుతుంది, ఈ భారతదేశం ఒకటే నాది, లేదా పాకిస్తాన్ నాది, ఎలా అనుకోకపోయా. అనుకుంటే ఈ ప్రపంచం అంతా నాదనుకు నువ్వు పని చెయ్యి, అది కర్మయోగం. ప్రపంచంలో ఏ వస్తువు నీది కాదనుకో, అది జ్ఞానయోగం. అంటే రెండు మాటల్లో చెప్పేశాడు, ఈ ప్రపంచం అంతా నీదనుకుని పని చెయ్యి, అది కర్మయోగం. కానీ నీకు అది ఇష్టం లేదనుకో, ఈ ప్రపంచంలో ఏదీ నాది కాదనుకో, అది జ్ఞానయోగం. నువ్వు అతి ప్రయాణం చేసినా సరే, ఇటు ప్రయాణం చేసినా సరే, నీకు భగవద్ అనుభవం కలుగుతుంది. ఈ దేశభక్తి కూడా దేవబుద్ధిలోంచి వచ్చింది. అది పైకి మటుకు చాలా గొప్పగా మాట కనిపిస్తుంది మనకు. అంటే ఈ ప్రపంచంలోనే కాన్ఫ్లిక్ట్స్, ప్రపంచంలోనే అశాంతి, మనం అందరం వరల్డ్ సిటిజన్స్ అయితే అప్పుడు అశాంతి తగ్గుతుంది, యుద్ధాలు తగ్గుతాయి, అప్పుడు వరకు తగ్గం. గణపతి శాస్త్రి గారు ఉదయం గొప్పయే మహాపండితుడు, మంచి కల్చర్డ్ మేనే. కానీ ఏ ఈ దేశాన్ని ఉద్ధరించేయాలి, ప్రపంచాన్ని ఉద్ధరించేయాలి, ఈ దేశాన్ని ఎలా ఉద్ధరించాలి, ఇటువంటి మాట అప్పుడు భగవంతుడు మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు భగవాన్ అన్నవారు, శాస్త్రి గారు, ఎంతమంది మీ మనస్సును రోజు ఎలా రేపుకుంటారు, భగవంతుడి మీద భారం వేసి జీవించడం నేర్చుకోండి అన్నవారు. ఏవో భగవంతుడి మీద భారం వేసి జీవించడం నేర్చుకోండి. ఒకవేళ మీ ద్వారా ఏమైనా దేశోద్ధరణ జరగవలసి ఉంటే జరుగుతున్నది, వేరే విషయం. మీ భగవంతుడి మీద భారం వేసి జీవించడం నేర్చుకోండి. ఆ వేదంలో ఇలాగుంది, ఈ వేదంలో ఇలాగుంది, ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరించాలి, ఆ రాష్ట్రాన్ని ఉద్ధరించాలి, ఎందుకు మీ మనసు రోజు అలా పాడు చేసుకుంటారు. మీ ద్వారా ఒక జరగవలసిన ఆ పని ఉంటే జరుగుతుంది, అంటే మీ దేహ ప్రారంభం ఉంటే జరుగుతుంది. ప్రారంభం లేకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ముందు భగవంతుడి మీద భారం వేసి జీవించడం నేర్చుకోండి. నీ హృదయంలో సంతోషం తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేస్తే తర్వాత నువ్వు ఇతరులకు సహాయం చేయద్ది, కానీ తర్వాత నీ ఇతరులు ఉంటే నీకు సాక్షాత్కారం అయిన తర్వాత ఇతరులకు నిలిచే నీకు ఇతరులకు నువ్వు సహాయం చేయద్దు కానీ నీ ముందు నువ్వు సద్వస్తున్న సత్యవస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంటే నీలేమంటాడంటే నాకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతున్నటువంటి నాకు జ్ఞానం కలిగితే నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగితే నాకు గాడ్రలైజేషన్ కనుక కలిగితే ఇతరులకు లాభం ఏమిటండి అంటాడు. నాకు నిజంగా జ్ఞానం కలిగింది అనుకోండి, అనుకోని మాట వరుసకి నేను సాధన చేసి జ్ఞానం పొందాననుకోండి, అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఆ పక్కింటి వాళ్ళు రోడ్లు కూడా కానీ సైనికాలు చదివేద్దామని అంటే పక్కలో వీడు వీడు రోడ్డు వీడు బాగు చేసుకుని ఇతర ఇంకా ఉంటాయి కానీ ఇతర వార్డులు కూడా ఉంటాయి కదండి, ఆ వార్డులు కూడా అక్కడ సైనికాలు చదివేద్దాం, అదే వాడు ఉత్తమ కర్మ అని వాడికి అనిపిస్తాను వాడి మనస్సుకి. అయితే భగవాన్ ఏమంటారని చేస్తే నువ్వు చేద్దు కదా, ముందు జ్ఞానాన్ని సంపాదించు ఆత్మజ్ఞానాన్ని సంపాదించు అని చెబుతంటే నాకు నిజంగా ఆత్మజ్ఞానాన్ని సంపాది అంటే వీడు భౌతిక దృష్టితోటే మాట్లాడుతున్నాడు, వాడు చైతన్య స్థాయి ఏం పెరగలేదు, వాడు భౌతిక దృష్టితోటే మాట్లాడుతున్నాడు. శంకరాచార్యులు వారు కూడా ఏదైనా మంచి పని చేయమని ఎందుకు చెప్పారంటే నీకు చిత్తశుద్ధి కలగడం కోసం, మీరు వాడిని ఉదయం చేస్తామని కాదు. మీరు వాళ్ళకి ఏదైనా మంచి చేసామనుకో వాళ్ళకి మంచి ఎరగవచ్చు జరగవచ్చు. మా చలందరు చెబుతూ ఉంటారు నాకు ఈ మాట రోజు జ్ఞాపకం వస్తుంది, మహాత్మా గాంధీ గారు ఈ భారతదేశానికి చాలా సేవ చేశారటండి. భారతదేశం గురించి గాంధీ గారు చాలా కష్టపడ్డారు. గాంధీ గారి కష్టపడ్డ మాట నిజమే, గాంధీ గారి కష్టపడటం ఈ భారతదేశం బాగుపోయినా బాగుపడకపోయినా గాంధీ గారు మహాత్ముడు అయిపోయాడండి రాజుగారు అన్నారు రోజున. గాంధీ గారు చేసిన గురించి చాలా కష్టపడ్డారు, కష్టపడ్డ మాట నిజమేనట్టండి, కానీ గాంధీ గారు చేసిన సేవ వల్ల ఈ దేశం బాగుపడిందో బాగుపడలేదో అది వదిలేదు, బాగుపడినా కాదు సార్ బాగుపడకపోయినా ఒకటి మట్టి నిజం అంటాను. ఈ సేవ చేయటం వల్ల ఆయన మహాత్ముడు అయిపోయాడంటాడు. అలాగే మీరు ఎవరికైనా శంకరాచార్య వారు ఇదే బాగా చెప్పారు, మీకు ఎవరికైనా సహాయం చేస్తే సహాయం అది ఉపయోగించుకోవచ్చు ఉపయోగించకపోవచ్చు, వాళ్ళు గుర్తించవచ్చు వాళ్ళు గుర్తించకపోవచ్చు, మీకు చిత్తశుద్ధి కలుగుతుంది అందుకు చేయమన్నారు, అంతేకాని ఆయన ఏదో ఉద్ధరణ చేస్తామని కాదు, వాళ్ళకి సహాయ సహకారం వల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి కలిగిందో అది నీ శాంత చిత్తానికి దారి చేస్తుంది, నీ చిత్తశుద్ధే నీ శాంత చిత్తానికి అది దారి చేస్తుంది. అయితే ఇతరులకు నువ్వు సేవ చేయటం వల్ల వాళ్ళు బాగుపడినా వాళ్ళు బాగుపడకపోయినా నువ్వు ఆధ్యాత్మికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా నైతికంగా నువ్వు లిఫ్ట్ అవుతావు ప్యూరిఫై అవుతావు అని చెప్పడం కోసం ఆచార్యుల వారు జ్ఞానయోగంలో ఆ రకంగా చెప్పారు. అంటే ఇతరులకు నువ్వు సహాయం చేస్తావు, నువ్వు చేసిన సహాయం కూడా వాళ్ళు బాగుపడవచ్చు బాగుపడకపోవచ్చు, కానీ నువ్వు ప్యూరిఫై అవుతావు, నువ్వేమవుతావు ప్యూరిఫై అవుతావు. వాళ్ళకు బాగుపడినా బాగుపడకపోయినా నువ్వు చేసిన సర్వీస్ నేను ప్యూరిఫై చేయడానికి సహకరిస్తుంది, కనీసం అంతకు చేయమని చెప్పారు. నువ్వు జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, పెద్దల సహవాసం చేయండి, పెద్దలను గౌరవించండి, జ్ఞాన సముపార్జన కోసం మీ జీవితం అంతా కృషి చేయండి అని ఎందుకు చెబుతున్నారంటే అజ్ఞానం వల్ల మనకు మానసికమైన రుగ్మతలు ఎక్కువ వస్తాయి. అది ఎప్పుడైతే జ్ఞానం సంపాదించామో అజ్ఞానం వల్ల వచ్చిన రుగ్మతలన్నీ కూడా నశిస్తాయి. అర్థమవుతాయి, అంటే దేహం చనిపోయినప్పుడు దేహానికి వచ్చిన రోగాలు కూడా పోతాయి, దేహం కాలిపోయినప్పుడు శ్మశానంలో దేహం కాలి బూడిదైనప్పుడు దేహానికి ఉన్న రోగాలు కూడా కాలిపోతాయి. అదే అజ్ఞానం ఎప్పుడైతే నశించిందో అజ్ఞానం వల్ల వచ్చినటువంటి మానసిక రుగ్మతలు కూడా నశిస్తాయి. అంటే జ్ఞానం వస్తేనే కానీ అజ్ఞానం నశించదు. అంటే ఏమంటే అంటే నాకు ఆత్మజ్ఞానం వచ్చిందనుకోండి ఇతరులకు నేను ఏం ఉపయోగపడతాను అంటున్నాడు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే సైడ్ కాలువలు చదివిస్తేనే ఉపయోగం అని, సైడ్ కాలువలు చదివించేస్తానంటే తెలియదు ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే ఆత్మజ్ఞానం కంటే సైడ్ కాలువలు చదివించడం గొప్పగా ఉంది. అంటే అసలు టోటల్ అండర్స్టాండింగ్ అక్కడ లేక వాడి బ్రెయిన్ సరిపోక వాడికి మెదడులో వికాసం లేక మనసులో వికాసం లేక ఇప్పుడు భగవాన్ అంటున్నారు ఏంటి అయ్యా నువ్వు ఆత్మశాంతిని సంపాదిస్తే ఆత్మజ్ఞానం సంపాదిస్తే అంతకంటే ఇతరులకు నువ్వు చేసే సహాయం గొప్పది ఇంకేం లేదంటున్నాడు. దానికి ఎందుకు చెప్తున్నారంటే భగవాన్ అలా చెప్తుంది, మీకు బట్టలు కావాలనుకుని ఎవరో ఒకరు ఇస్తారు కొనిస్తారు మీకు బట్టలు లేకపోతే. కొంతమందికి అన్నీ ఉంటాయి శాంతి ఉండదు, అన్నీ ఉంటాయి భౌతికంగా ఏమి లోటు ఉండదు వాళ్ళకి, కానీ శాంతి ఆత్మశాంతిని పొందిన వాడి ద్వారా ఆత్మజ్ఞానం పొందిన వాడి ద్వారా శాంతి లేని వాడికి కూడా శాంతి అందుతూ ఉంటుంది. అంటే ఏమిటి ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు భౌతికంగా నీకు అన్నీ ఉన్నాయి ఆ శాంతి లేదు, కానీ నీకు అన్నీ ఉన్నప్పటికీ శాంతి లేకపోతే నువ్వు సుఖపడవు. నువ్వు ముందు కనుక శాంతి పొందితే నీ ద్వారా అనేక మంది మానవులకు శాంతి అందుతుంది. శాంతి లేని వాళ్ళకి శాంతి అంతకంటే నువ్వు చేసే ఉపకారం ఏంటి వయ ఈ లోకానికి అంటున్నాడు నేను భగవాన్. అన్నీ ఉన్నాయనుకున్న మనిషికి కొంతమందికి బర్నింగ్ అండి, ఆ మైండ్ బర్నింగ్ బాడీ బర్నింగ్ అది మన నిప్పు మీద చెయ్యి పెడితే ఎంతలా కాలిపోతుందో అలాగే అశాంతి చోటు వాళ్ళ మనసు కాలిపోతా ఉంటుంది కొంతమందికి. అలా అశాంతి చోటు కాలిపోయే మనసు ఉన్న వాళ్ళకి ఒక జ్ఞాని సమక్షంలో కూర్చుంటే నిప్పు మీద నీళ్ళు వేస్తే ఏమవుతుందో అలా చల్లదనం వచ్చేస్తున్నాయా, నీకు ఆత్మజ్ఞానం కలిగితే ఇతరులకు నువ్వు చల్లదనాన్ని ఇవ్వగలవయ్యా, ఇతరులకు నువ్వు శాంతిని ఇవ్వగలవయ్యా, ఇతరులకు నీ జ్ఞానాన్ని ఇవ్వగలవయ్యా, నీవేదో ఇతరులకు ఉపకారం చేసేస్తానంటున్నావు రైతే, నువ్వు ఆత్మజ్ఞానం సంపాదిస్తే ఇతరులకు నీ ద్వారా నువ్వు అనుకోకపోయిన ఉపకారం జరుగుతుంది అయ్యా. అంటే ఇప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయంటే భగవంతుడు వచ్చినప్పుడు మనకు మోక్షాన్ని ఇస్తానంటాడు అనుకోండి, మాట్లాడసండి ఒక రెండు రోజులు ఆగండి ఈ మురుక్కలు తగ్గించి వచ్చేస్తానంటే అర్థం ఉందన్నా మాటలకి. అంటే మురుక్కలు మన లేకపోతే వెనకాల ఎవరు తగ్గించుకోరా వాళ్ళు అమ్మంటుండ్రండి అని మన కర్తృత్వం చూడండి. ఇంటికి మీకు నేను చెప్పింది అది అది ఇక్కడ భగవాన్ చెప్పింది నేను ఎవరిని ఉద్ధరించి చేస్తాను ముందు ఆ కర్తృత్వ బుద్ధి నశించాలి అప్పుడు కానీ నువ్వు శాంతులు. ఆ కర్తృత్వ బుద్ధి నశిస్తున్నాయి కానీ నీకు శాంతులు నువ్వు స్థిరపడవయ్యా. శాంతి ఎక్కడో బయట లేదు, నీ హృదయంలో ఉంది, నీకు అత్యంత సమీపంలో ఉంది, కానీ అది నీకు అవగాహన లేని మనాన్ని అండర్స్టాండింగ్ లేని మనాన్ని నీకు అది అందటం లేదు. కనిపిస్తున్న మనిషిని మనం అర్థం చేసుకోలేనప్పుడు కనిపించని ఏదో హృదయస్థితిని ఎలా అర్థం చేసుకోగలం. కృష్ణుడు అర్జునుడు అంచేపు బావా బావా అనుకున్నాడని ఆ విశ్వరూపదర్శిని చూసే వరకు ఆయన అవును నచ్చు అర్జునుడికే తెలియలేదని ఒకవేళ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం అయ్యే వరకు పరమాత్మ ఎటువంటి వాడు ఒక అవగాహన అర్జునుడికి కూడా రాలేదు. 24 గంటలు కలిసిమెలిసి తిరిగినప్పుడు ఎంత సన్నిహితంలో ఉన్నా మనిషికి మనకు ప్రాపర్ అండర్స్టాండింగ్ లేనప్పుడు మన బ్రెయిన్ కదా అందదు. అంటే నువ్వు పొందవలసిందేదో నీ హృదయంలో ఉంది, నువ్వు పని చెయ్యి, పనికి జ్ఞానానికి విలువ లేదు, పనికి జ్ఞానానికి విలువ లేదు. ఇందుకే భగవాన్ చెప్పి నువ్వు మాట్లాడి మాట, నువ్వు నోరుతోడు చెప్పే నువ్వు మాట, నీ చేతితోడు చేసి నువ్వు పని కూడా నీకు చైతన్య స్థాయి పెరగటానికి సహకరించాలి. నీ మాట నీ చేత ఇవన్నీ కూడా నీ చైతన్య స్థాయి పెరగటానికి నీకు సహకరించాలి అని భగవంతుని రోజున కర్తృత్వ బుద్ధి నశించడం కోసం ప్రాధాన్యత ఇచ్చి ఆ దేవర్షిప్ నశించడానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడారు రమణస్వామి. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచలమునచు స్మరించు వనరల అహము నిర్మూలింతు అరుణాచల మనం బాగా ఇష్టపడతామంటే ఈశ్వరుని బాగా ఇష్టపడతామంటే ఆయన వైపు మనం ఆకర్షించుకుంటాడు. ఆయన వైపుకి మనం ఆకర్షించుకునే కొద్ది మనం కాని దాంట్లో నుంచి మనం దూరం అవుతా ఉంటాం. అది ఇష్టం ఉంటే సాధ్యం అవుతుంది. ఈశ్వరుడు పట్ల మనం మనకి ఇష్టం ఉంటే మనకేమవుతుంది సాధ్యం అవుతుంది. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల.